శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. సరే, ఈ రోజున సందర్భాన్ని ఏ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజున ఇక్కడికి రావటం జరిగింది. అరుణాచలంలో అంటే మోడర్న్ నీ తిరువన్నామలై తమిళనాడులో ఎక్కువ అన్నామలై అంటారు. అన్నామలై అంటే అందమై కొండను. అరుణాచలం సంస్కృత నామం, మోడర్న్ నేమ్ ఇస్ తిరువన్నామలై. తిరు అంటే అక్కడ శ్రీ అని అర్థం వస్తుంది. మనం శ్రీ అంటాం, వాళ్ళు తిరువు అంటారు. సరే, ఈ రోజున సందర్భం ఎందుకు దీపం వెలిగిస్తున్నారు అరుణాచలంలో? పురాణ ప్రసి శివపురాణంలో, స్కాంద పురాణంలో, ఈ రెండు పురాణాల్లో అరుణాచలం గురించి వైభవంగా ఉంటుంది. ఒకసారి కాళహస్త స్వాముల వారు నా దగ్గర ఏమన్నారంటే, కొండ దేవుడు అవుతాడా అన్నారు. బాగా చదువుకున్న ఆయనే, కొండ దేవుడు అవుతాడా అని ఉంది. కొండ దేవుడవుతాడని నేను చెప్పటం లేదు. శివపురాణం చెప్పింది, స్కందపురాణం చెప్పింది. ఈ కృష్ణుడి గురించి, రాముడి గురించి, దేవతల గురించి, అందరి గురించి ఏ పురాణాలు అయితే చెప్పినాయో, మరి కొండ దేవుడని స్కాంద పురాణంలో ఉన్నప్పుడు, శివపురాణంలో ఉన్నప్పుడు అయితే మీకు ప్రమాణాలుగా మీరు అంగీకరించరా అన్నాను. ఇంకా మౌనం వహించారు. నేను చెప్పిన మాట మీరు ప్రమాణంగా అంగీకరించబోవచ్చు, పురాణాల్లో ఉన్న చెప్పినటువంటి మాట మీరు హిందువులు. మీరు హిందువులకి వేదాల సారమే పురాణాలు. పురాణాలలో చెప్పిన మాట మీరు అంగీకరించకపోతే, అలా అరుణాచలాన్ని కూడా అంగీకరించకండి అంటే ఆయన ఏమి మాట్లాడలేక మౌనం వహించారు. అది నా మాట కాదు, పురాణాంతర్గతం. అరుణాచలం అనేవాడు, అరుణాచలేశ్వరుడు అనేవాడు ఈ రోజున ఇక్కడ, ఇది పురాణాంతర్గతం, ఎవరో కల్పించింది కాదు. బ్రహ్మదేవుడికి, మహావిష్ణువుకి నేను గొప్ప అనే అహంకారం వచ్చి వాళ్ళ పేచీలు పడితే, ఈ రోజున పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి, మహావిష్ణువుకి జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చాడు. అంచేత ఈ రోజున వాళ్ళిద్దరికీ దర్శనం ఇచ్చాడు కాబట్టి జ్యోతి రూపంలో, అంటే వాళ్ళ అహంకారంతో ఎక్కువ కలహాలు వస్తాయి. అసలు కారణం లేకపోయినా అహంకారం వల్ల కూడా కలహాలు వస్తాయి. అంచేత వాళ్ళు అహంకారం అణచడానికి ఈ రోజున వాళ్ళిద్దరి మధ్య, బ్రహ్మదేవుడు మహావిష్ణువు మధ్యన ఇద్దరి మధ్య జ్యోతి రూపంలో వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. ఆ కథ వేరుగా ఉంది. ఆ కథలోకి వెళితే ఇప్పుడు తెమలది, ఇది ఈ 2 గంటల టైం దానికి అయిపోతున్నాం. సరే, ఈ రోజున జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చాడు కాబట్టి దానికి గుర్తుగా కొండపైన కొన్ని డబ్బాలు ఆగునయ్యి చోటి జ్యోతి వెలిగిస్తారు. అరుణాచలగిరి మీద అది జ్ఞానగిరి, శాంతగిరి, అది జ్ఞానాన్ని ఇచ్చే కొండ. దాన్ని ఎవరైతే అరుణాచలాన్ని ఎవరైతే స్మరిస్తున్నారో, ఎవరైతే ధ్యానిస్తున్నారో ఆ రూపాన్ని ధ్యానించే నామాన్ని ఎవరైతే స్మరిస్తున్నారో వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అనేసి పురాణాంతర్గతం. ఒక పురాణంలో కాదు, 2 పురాణాలు ఉంది, స్కాంద పురాణంలో, శివపురాణాలు. అది ఎవరో కల్పించింది కాదు. అందుచేత అరుణాచలంలో ఈ రోజున చాలా కొన్ని లక్షల మంది గిరి ప్రదక్షిణం చేస్తారు. అంటే ఆ గిరికి ప్రదక్షిణ మనకు పురాణాల్లో ఏమని ఉందంటే కైలాసంలో శివుడు ఉంటాడని. కానీ ఇక్కడ పురాణాల్లో ఏమని చెప్పారంటే ఆ కొండ మీద శివుడు ఉంటాడని కాదు, ఆ కొండ శివుడని చెప్పారు. అంటే కొండ మీద ఎక్కడో కూర్చున్నాడు శివుడని కాదు, అక్కడ భగవంతుడు పరమేశ్వరుడు గిరి రూపంలో దర్శనమిస్తున్నాడు, ఆ గిరి పరమేశ్వర రూపం అని భగవాన్ ఏం చెప్పారంటే అది కరుణా సముద్రం. ప్రపంచంలో సముద్రంలో ఎంత ఉప్పు ఉంటుందో ఆ కొండలో కూడా అంత అనుగ్రహం ఉంది. అది ఆ గిరి ప్రదక్షిణ చేయటం వల్ల కోరికలు నెరవేరుతాయని ఒక విశ్వాసం ఉంది. అది అది కూడా పురాణాంతర్గతం. అరుణగిరి ప్రదక్షిణ చేయటం వల్ల ఏ రోజున ప్రదక్షిణ చేస్తే ఏ ఫలితం వస్తుంది అంతా పురాణాల్లో ఉంది. అప్పుడు ఆ విషయాల్లోకి వెళ్ళినాం. కానీ పురాణాల్లో ఇంకొక మాట ఉంది, అది మనకు సాగన విషయం. ఏమని ఉందంటే ఆ కొండ చుట్టూరు తిరిగేటప్పుడు కుడి పక్కన ఎప్పుడు దేవతలు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు, ఈ భక్తులు ఎడం పక్కన ఆ రోడ్డుకి ఎడం పక్కన ప్రదక్షిణ చేయటం మంచిది అని ఉంది. అది సాధ్యం కాదు, మన అమల జరపలేమో, అప్పుడు ట్రాఫిక్ పెరిగిపోయింది. అది పురాణంలో రాశారని ఆ రోడ్డు నుంచి ఎడం పక్కన దేవతలు వెళ్తారని కుడి పక్క నుంచి మరి భక్తులు వెళ్ళటం మంచిదని రాసినా అది అమల్లో అసాధ్యం. ఎంచదంటే నడవటం కష్టసాధ్యం. ఇప్పుడు అరుణాచలం మన ఇండియా ఉన్న పుణ్యక్షేత్రాల్లో ఒకటి, అది అగ్నిక్షేత్రం. అది తమిళనాడులో ఉన్న సినిమా యాక్టర్ల వల్ల ఇంటర్నేషనల్ ఫేమ్ వచ్చేసింది దానికి. దానికి తమిళనాడు సినిమా యాక్టర్ల కారణం. దాని చుట్టూరు లైటింగ్ వేయించారు, అగ్గిరి చుట్టూరు రాత్రుడు ఎప్పుడు తిరిగినా భయం లేకుండా ఉండటం కోసం. అది తమిళనాడు గవర్నమెంట్ చేయించిన పని కాదు, తమిళనాడు సినిమా యాక్టర్లు చుట్టూరు లైటింగ్ పెట్టించారు. తర్వాత వాళ్ళు వచ్చి ప్రదక్షిణం చేయటం వారే పెట్టారు అక్కడ. అది తర్వాత అసలు ఇదివరకు ఈ రోజున పౌర్ణమి, ఈ పౌర్ణానికి తప్పించి గిరి ప్రదక్షిణం చేసేవాళ్ళు మామూలు పౌర్ణాల్లో చాలా తక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు మామూలు పౌర్ణాలలో కూడా చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. అది మనం చాలా అంటే ఈ కార్తీక మాసంలో ఈ పౌర్ణమి రోజున ఎంతమంది జన భక్తులు ఉంటున్నారో అంతమంది భక్తులు ప్రతి పౌర్ణానికి ఉంటున్నారు. కొంతమంది పౌర్ణానికి అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి అలవాటు పడిన వాళ్ళు కూడా ఉన్నారు. మెడ్రాసు నుంచి చాలామంది పొద్దున్నే బస్సులకు వెళ్ళిపోయి గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ సాయంత్రం బస్సుకు బయలుదేరి మెడ్రాసు వెళ్ళిపోయి తమిళనుకి అలవాటు ఉంది. మొత్తం అది వరల్డ్ ఇప్పుడు అరుణాచలం ఫేమస్ అయిపోయింది. దానికి ఎవరి కారణం అంటే నా అభిప్రాయం ప్రకారం సినిమా యాక్టర్స్ వాళ్ళు వచ్చి ప్రదక్షిణాలు మొదలు పెడతా అంటే ఇతర భక్తులు కూడా దానికి అంటే అది మన భారతదేశంలో అనుకరణ ఎక్కువ అంటే వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తున్నారు కదా మనం కూడా చేద్దామని. తర్వాత విష్ ఫిల్ఫుల్లింగ్ మౌంటైన్ అంటే కోరికలు నెరవేర్చే కొండ అనే ప్రసిద్ధి ఉంది కాబట్టి ఆ కొండకు ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఒకవేళ మీ కోరిక నెరవేరకపోతే అరుణాచలేశ్వరుడి మీద కోపం వస్తే మీరు అప్రదక్షిణం చేయాలి. అప్రదక్షిణం అంటే కుడి పక్కన చేస్తారు ప్రదక్షిణం, మీరు ఎడం పక్కన చేయాలి. కోపం వచ్చి అందరూ కాదు, కోపం వచ్చిన వాళ్ళు ఆ కోపం మీకు ఎప్పుడైనా కోపం వస్తుంది కదా, అదే మా కోరిక నెరవేరటం లేదు, అరుణాచలేశ్వరుడు కోరిక నెరవేరటం చాలా లేట్ చేసేస్తున్నాడు అని మీకు కోపం వచ్చి ఈ బట్టి మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు ఎడం పక్కన చేయండి. అది కోపం వచ్చిందని మీకు అప్పుడు అరుణాచలేశ్వరుడికి అర్థమవుతుంది. అది మీరు కోపం చేసుకున్నారని అప్పుడు అరుణాచలేశ్వరుడికి అర్థమవుతుంది. సరే ఈ రోజున కొంచెం ఇంకా భగవాన్ చెప్పిన మాటల గురించి మాట్లాడుకుందాం. ఆ కొండని స్తోత్రం చేస్తూ అంటే కొండ ఆయనకి ప్రపంచంలో రమణ స్వామికి ఎక్కడైనా అటాచ్మెంట్ అంటూ ఉంటే కొండ మీదే అటాచ్మెంట్ ఉంది. ఆ కొండను విడిచిపెట్టి వెళ్ళలేక ఆయన ఏ తీర్థానికి వెళ్ళలేదు, ఏది చూడలేదు, చూడటానికి ఏమీ లేదన్నారు, వినటానికి ఏమీ లేదన్నారు, చూడటానికి ఏమీ లేదన్నారు. ఆ కొండలో ఒక రాయిలాగా కొండను అంటిపెట్టుకుపోయారు. ఆయన భక్తులు ఎవరో లేనప్పుడు ఆయన ఆ కొండంక అలా చూసుకునేవారు. భక్తులంటే భక్తులతో మాట్లాడారు, లేదా కొండంక చూసేవారు. మీరు కూడా ఎప్పుడైనా అరుణాచలం వెళతా అంటే ఏదో బాతా కానీ మాటలు వేసుకోకుండా ఎక్కడో జనం లేని ప్రదేశంలో, ఖాళీ ప్రదేశంలో కూర్చుని కొండంక చూడండి. అది జ్ఞానాన్ని ప్రసాదించే గిరి, జ్ఞానగిరి. అంచేది మీరు కొండంక ఎక్కువ చూస్తే మీ మైండ్ యొక్క వాండరింగ్స్ ఆగిపోతాయి. ఈ పట్టు ప్రత్యక్షంగా చూడండి, మైండ్ యొక్క వాండరింగ్ సాగిపోయి మనస్సు అంతర్ముఖమయ్యి ఆత్మాకారం అంటే అంతర్ముఖమయ్యి ఆత్మ ధ్యానించి ఆత్మలో లయమయ్యి ఆత్మ ఎక్కడైతే మనోనాశనం అయ్యిందో మీకు అక్కడే, ఎక్కడైతే మీకు మనోనాశనం అయిందే అక్కడే మీకు భగవంతుడు నారాయణుడు మీకు దర్శనమిస్తాడు. ఇదో చాటు కాదు, అదో చాటు కాదు, మనస్సు ఎక్కడైతే నాశనమైందో అనగటం కాదు, మనోనాశనం ఎక్కడైతే ఎక్కడడిగిందో మనోనాశనం అవగాహన మనస్సు కల్పించినటువంటి ప్రపంచం దేహము ఇవన్నీ కూడా అణిగిపోతాయి. జన్మలు పునర్జన్మలు అన్నీ అణిగిపోతాయి. ఇప్పుడు శరీరం మనం పూర్వం అందరం ఉన్నాం, ఇక్కడ పూర్వం అందరం ఉన్నాం. మనం పుట్టకముందు కూడా ఉన్నాం, మనం పుట్టిన తర్వాత కూడా ఉన్నాం, చనిపోయిన తర్వాత కూడా ఉంటాం. పూర్వం ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా ఉంటాం. ఉండటం అనేది సహజం. అయితే ఎవరికైతే ఆశ అనేది లేదు, వాడు ఉంటాడు కానీ వాడికి ఇంకా జన్మలు రావు. వాడు ఉంటాడు అయితే వాడికి శరీరాలు రావు. అంటే వాడు ఎవరికైతే ఆశ ఉన్నవాడు తప్పనిసరిగా రీబర్త్ పునర్జన్మ వచ్చి తీరుతుంది. దీన్ని ఎవరు వాదించవలసిన పని లేదు. వాసనాక్షయం అయితేనే కానీ ఆశ నశించదు. అయితే ఆశ ఉన్నంతకాలం మీకు జన్మలు వస్తూనే ఉంటాయి, శరీరాలు వస్తూనే ఉంటాయి, చనిపోతూ ఉంటారు, పుడతా ఉంటారు. ఆశ ఎప్పుడైతే నశించిందో అప్పుడు మళ్ళీ శరీరం మీరు ఉంటారు, మీ ఎగ్జిస్టెన్స్ కంటిన్యూ అవుతుంది, శరీరాలు ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతాయంటే అవసరం లేదు. ఇప్పుడు తనకి హరిశ్చంద్ర గారికి వెళ్ళి మీకు బస్తా పంచదార కావాలంటే ఏమంటారైనా, నాకు అవసరం లేదని అంటారు. అంటే నాకు అవసరం లేదు, నాకే ఎక్కువ ఉన్నప్పుడు నాకు బస్తా పంచదారించక, అలాగే శాంతిలో ఆనందంలో మీరు ఆ ప్రవాహంలో అంటే మీకు సహజ స్థితిలో ఇలా ఊగిసలాడుతున్నప్పుడు ఆనందం ముందు మీకు ప్రపంచంలో ఏ ఆకర్షణ ఉండదు, ఏ అట్రాక్షన్స్ ఉండవు. ప్రపంచంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి. ఒకవేళ ఉన్నా మిమ్మల్ని ఏం ఆకర్షించరు, మమ్మల్నా మిమ్మల్ని ఏం ఆకర్షించరు. ఎంచదంటే ఇక్కడ ఉన్న ఆనందం, హృదయంలో ఉన్న ఆనందం అది అభౌతికమైనది, అది అలౌకికమైనది, అది ఇంద్రియాలకి అతీతమైనది, మనోదేహములకు అతీతమైనది. అట్టి ఆనందం ముందు లౌకిక ఆనందాలు కూడా ఇది సరిపోవు. లౌకిక ఆనందాలు పోల్చడానికి లేదు అట్టి ఆనందాన్ని, అది 100% హ్యాపీనెస్ని ప్రదర్శిస్తుంది. ఓ దశరథ రామ శాంతి లేకుండా సుఖం ఎవడ పొందుతాడన్నాడు చాగరాలు. అసలు మీరు ఆ శాంతి అనుభవించినప్పుడు అందులోంచి సుఖం అనేది వస్తుంది. మీరు ఆత్మసుఖం కనుక అది ఒక్కసారి ఒక క్షణం మీ జీవితంలో మీ శరీరం చనిపోయి లోపల ఆత్మసుఖం, మామూలుగా మనిషి శారీరక సుఖాలు కొన్ని అనుభవిస్తున్నాడు, మనస్సుతో కొన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ భోగానికి, భోగ ప్రవృత్తికి కారణం శరీరాన్ని మనస్సుని భోగ ప్రవృత్తికి ఉపయోగించినంతకాలం అది మనస్సు అంతర్ముఖం అవ్వదు. అది మనస్సు అంతర్ముఖమై ఆత్మలో అది ఆత్మ యొక్క తాలూకు సుఖంలో ఆత్మ సుఖం అది పుట్టన సుఖం. ఏది సుఖం అనేది పుట్టన సుఖం. పుట్టన సుఖం ఏంటంటే మన దేహంతో సంబంధం లేని సుఖాలని, మనస్సుతో సంబంధం లేని సుఖాలని పుట్టని సుఖం అంటారు. అంటే అది ఆత్మసుఖం. ఆత్మ పుట్టలేదు కాబట్టి ఆ సుఖాన్ని పుట్టని సుఖం అంటారు. ఆత్మసుఖం మీ శరీరం చనిపోయే లోపల మీరు కొన్ని క్షణాలు ఎంజాయ్ చేయండి. కొన్ని క్షణాలు కనుక ఎంజాయ్ చేస్తే ఈ ప్రపంచం అంతా కూడా మీకు గడ్డి పొర కింద కనిపిస్తుంది. మా దేశం భారతదేశం కాదు, సముద్రంలో ఎంత సముద్రంలో బుడక్కి అంత విలువ ఉంటుందో, ఎవడైతే రియలైజ్ చేశాడో, ఎవడైతే వస్తువుని లోపల ఉన్న పరమాత్మని, లోపల ఉన్న అంతర్యామిని ఎవడైతే ఉన్నట్టుగా ఎవడైతే దర్శించాడో, ఆ దర్శించిన వాడు ముందు ప్రపంచం అంతా ఒక నీటి సముద్రంలో నీటి బొట్టుకి ఎంత విలువ ఉంటుందో, మీ చైతన్యం ముందు, మీ దర్శ సాక్షాత్కారం ముందు, ఆత్మ సాక్షాత్కారం ముందు ఈ ప్రపంచం అంతా కూడా నీటి బొట్టిలా మీకు కనిపిస్తుంది. ఏది ఆకర్షించదు? ప్రపంచంలో అనేక విషయాలు ఉన్నాయి, అనేక ఆకర్షణలు ఉన్నాయి, దేనికి మీరు ఆకర్షించబడరు. అంచేది పూర్వం మహారాజులందరూ కూడా రాజ్యాలను విడిచిపెట్టి తపస్సు చేసి ఏ వస్తువుని తెలుసుకోవటం వల్ల జన్మరాహిత్యం వస్తుందో, ఏ వస్తువుని తెలుసుకోవటం వల్ల పెర్మనెంట్ పీస్, ఎండ్లెస్ పీస్, ఆ ముగింపు లేని సుఖాన్ని, ముగింపు లేని శాంతిని, ఏ సద్వస్తువును తెలుసుకోవటం వస్తుందో, దానికోసం మహారాజ్యాలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు పూర్వం. ఈ మధ్యన ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఆస్ట్రేలియాలో 4 బాల్ మీద క్రికెట్ వీరుడు ఒకడు చనిపోయాడు. అతను ఆస్ట్రేలియావాడు, అతను క్రికెట్ వీరుడు, బంతి తగిలి చనిపోయాడు. అతను క్రికెట్ వీరుడు, గొప్పగా ఆడతాడు క్రికెట్, ప్రపంచంలో క్రికెట్ ఆడగాడు అంటే అంత. ఇప్పుడు ప్రపంచంలో ఎవరికి మామూలుగా అందరికీ ఇంకా ఇది వాళ్ళు క్రికెట్ ఆటగాడనే సినిమా యాక్టర్స్ అని వాళ్ళే పాపులర్ అయిపోయారు. సినిమా యాక్టర్స్ అనే అసలు రాజకీయాలకి సినిమా యాక్టర్లకి సంబంధం ఏంటి? అసలు రాజకీయాలకినే క్రికెటర్స్, క్రికెట్ ఆడుకున్న వాళ్ళకి సంబంధం ఏంటి? అసలు ఎవరికి ప్రజల్లో పాపులారిటీ ఉందో వాడిని తిరిగి తిరుగుతున్నారు నాయకులు కూడా. ఎవరికైతే ఏ సినిమా యాక్టర్కైతే ఏ క్రికెట్ బాగా ఆడకే ప్రజల్లో ఆకర్షణ ఉందో, విన్ చేయడం కోసం వాళ్ళు ఏం తిరుగుతున్నారు. అసలు వాళ్ళకి రాజకీయాలకి సంబంధం లేదు, కానీ ప్రజలు కూడా అలాగే ఉన్నారు కదా, ప్రజలు కూడా అలాగే ఉన్నారు. అందుచేత నీకు ఎందుకు చెబుతాను, ఈ మధ్యన ఒక క్రికెట్ వీరుడు చనిపోయాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ప్రపంచంలో చాలామంది క్రికెట్ అభిమానులు. వాడు చెవద్దగ దాని ఫ్యూనరల్ ఫంక్షన్, దాన్ని ఏమంటారంటే శ్మశానానికి తీసుకెళ్ళటం, ఆ శవాన్ని దహనం చేయటం, దానంతా కూడా ఫ్యూనరల్ ఫంక్షన్. అది దాన్ని ఊరేగింపు శవాన్ని తీసుకెళ్తే దాని ఫ్యూనరల్ ప్రొసెషన్ అంటారు. ఇంతకీ వాడు చనిపోయినప్పుడు ఇద్దరు ముగ్గురు పెద్దల్ని, ఇక మన రమేష్ అంటే వాళ్ళని, సుబ్రహ్మణ్యం గారిని మాట్లాడమన్నారు. అంటే ఇది అక్కడ ఆ శవం దగ్గర, డెడ్ బాడీ దగ్గర మాట్లాడమన్నారు. అందులో అక్కడ ఏం మాట్లాడాడంటే, ఈ క్రికెటర్, ఈ చని బ్రదర్, డియర్ బ్రదర్, మై డియర్ బ్రదర్, బ్రదర్ అంటే చాలామంది జనం వచ్చారు, అంటే క్రికెట్ అభిమానులు ఎక్కువ ఉన్నారు ప్రపంచంలో, అందరూ ఆస్ట్రేలియాలో మరీ ఎక్కువ. బ్రదర్, డియర్ బ్రదర్, మై డియర్ బ్రదర్, ఫేర్వెల్ టు యూ, ఫేర్వెల్ టు యూ, ఫేర్వెల్ మై ఫ్రెండ్, మై బ్రదర్ అని చెబుతూ మాట్లాడుతూ, నువ్వు ఈ శరీరమే కనుక అయితే, ఈ శరీరం చనిపోయింది, నువ్వు ఈ శరీరమే కనుక అయితే మళ్ళీ ఇంకో శరీరం ధరించి వచ్చి నువ్వు మాలో ఉంటావని మేము నమ్ముతున్నాము. ఈ శరీరమేకే వాళ్ళు పేరు పెట్టి పిలిచి, ఈ శరీరమే కనుక నువ్వైతే ఇంకో శరీరం ధరించి మా నీకు మాకున్న ఆ సన్నిహితాన్ని బట్టి ఇంకో శరీరం ఉందరించాం మాతో పాటు ఇక్కడ మా భూమి మీదకి వచ్చాం మాతో పాటు నువ్వు కలిసి ఉంటావని మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఇది మా ఒట్టి మాటలు కాదు, మేము పూర్తిగా నమ్ముతున్నాం. నువ్వు శరీరమే కనుక కాకపోతే నువ్వే కనుక ఆత్మ అయితే నువ్వు మేమై ఉన్నాం. నువ్వే కనుక మేము ఆత్మ, నువ్వే ఆత్మ, నువ్వే కనుక ఆత్మ అయితే నువ్వు మాతోటే ఉన్నావు, అది విడిపోలేదు మనం. నువ్వు ఆత్మ అయితే మేము ఆత్మే కదా. ఆత్మ అయినప్పుడు ఎలా విడిపోతాం? ఆత్మ అయినప్పుడు పాత్రింగ్ ఏమి ఉండదు, డిపార్చర్ ఏమి ఉండదు. ఆత్మ అయితేనే నువ్వు, శరీరం అయితేనే నీకు మాకు డిపార్చర్ ఉంది. ఆత్మ అయితే మనం నువ్వు మేము ఒకటే, ఇప్పుడు ఒకటిగానే ఉన్నాం, వేరు పడలేదు. నువ్వు నేను వేరు పడలేదు. ఇప్పుడు నువ్వు మేము ఇక నీ శరీరం డిజపీర్ అవుతుంది కానీ నువ్వు నేను, నువ్వే కనుక ఆత్మ అయితే మేము కూడా ఆత్మై ఉన్నాం కాబట్టి నువ్వు నువ్వు మేము నువ్వు ఒకటిగానే ఉన్నావు. మాతోటి విడిచిపెట్టలేదు, మాతోటి కలిసే ఉన్నావు. నువ్వు ఆత్మ అయితే, నువ్వు శరీరం అయితే మట్టుకి తప్పనిసరిగా తిరిగి ఈ భూమి మీదకి వచ్చి మాతోటి కలిసి ఉండు. ఈ అరుణాచలం, ఇది గిరి, అదే గిరి గిరి ప్రదక్షిణం గురించి, ఇది అసలు శాస్త్రం మీద నీకు విశ్వాసం ఉండాలి, భగవంతుల మీద ఒక నారాయణుడి మీద విశ్వాసం ఉండాలి. అసలు విశ్వాసం ఉంటేనే మనకు నమ్మకం కుదరాలి. ఆ విశ్వాసం కుదిరితే మాట దేవుడే ఉన్నది. మాట అంటే దేవతలు. మీరు ఒక అక్షరాలు చదువుతుంటే, మీరు సత్సంగాల్లో అక్షరాలు చదువుతుంటే అది అక్షరాలు కదా, ఇది దేవతలే. అవి దేవతలని తెలుసుకోకుండా, ఆ మాట పోన విలువ తెలుసుకోకుండా మీరు చదవటం ఆ రచయితకి ఆ గ్రంథానికి అన్యాయం చేసినట్టు. అలాగే భగవద్గీత మీద మీరు గౌరవం ఉండాలి. దానికి భగవద్గీత చదివేటప్పుడు మీకు గౌరవం ఉండాలి. భగవద్గీత చదివేటప్పుడు అది సాక్షాత్తు భగవంతుడు చెప్పినటువంటి అది ప్రవచనం అని చెప్పి భగవంతుడు ఉపనిషత్తులు వేరే ఆదేశ గ్రంథాలు, భగవద్గీత ఉపదేశ గ్రంథం అని చెప్పి భగవద్గీత సమగ్రమైన గ్రంథము, సమన్వయించిన వేదాలు అనేది సమానమైన గ్రంథం. నాలుగు వేదాలు కూడా మీ భగవద్గీత మీ జేబులో ఉంటే నాలుగు వేదాలు మీ జేబులో ఉన్నట్టే. అది మీరు మొన్న భగవద్గీత జయంతి జరిగింది, నాకు అనారోగ్యం ఈ మధ్యన శరీరానికి అనారోగ్యం వచ్చింది, అదని చెప్పి నేను ఎక్కడికి మొన్న కృష్ణ జయంతి గీతా జయంతికి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోయాను. ఆ రోజున పైగా వామిటింగ్స్ అయినాయి అని చెప్పి నేను ఆ గీతా జయంతికి వెళ్ళి అదృష్టం నాకు కలగలేదు. కృష్ణునంటే ఎవడో ఎదురుకుండా ఆ విగ్రహం కూడా కనిపిస్తాను. నేను ఒకసారి ఎవరో నాకు ఈ మధ్యకాలంలో ఓ కృష్ణుని తీసుకో, పూరీ జగన్నాథంలో ఉన్న కృష్ణస్వామి ఒకరిని తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. నేను ఆ స్వామి వంక చూస్తున్నాను. ఆ స్వామి వంక చూస్తుంటే ఆయన శరీరం అదృశ్యం అయిపోయింది, మనస్సు అదృశ్యం, మొత్తం అంతా అదృశ్యం అయిపోయింది. అంటే కృష్ణుడంటే నువ్వు చేసే శరీరం కాదు, అంతటా వ్యాపి కృష్ణుడంటే అంతటా వ్యాపించిన ఆల్టర్ వీడింగ్, అంతటా వ్యాపించిన సద్వస్తువే అది, సత్యవస్తువే. ఊరికే రూపం ధరించింది కానీ నాకు కృష్ణుని అలా చూస్తా అంటే కృష్ణుడు రూపం దర్శనం ఇవ్వటం కన్నా కృష్ణుడి యొక్క అక్కడ కృష్ణుడి యొక్క గుణాలు దర్శనం ఇవ్వకుండా, కృష్ణుడి యొక్క వ్యక్తిగతమైన వైభవం దర్శించకుండా ఏ వస్తువు అయితే కృష్ణుడి యొక్క రూపం ధరించిందో ఆ వస్తువు కృష్ణుడి యొక్క శరీరం ద్వారా దర్శనమిచ్చింది. ఇది నా అనుభవం. అప్పుడు నాకు అనిపించింది కృష్ణుడు అంటే కేవలం వసుదేవుడు గారి అబ్బాయి కాదని. విశ్వరూపంలో చూపించిన కృష్ణుడే నిజమైన కృష్ణుడు. విశ్వరూపం అనేది రెండుసార్లు చూపించాడు. ఒకటి యశోదకి, యశోదకు చూపించాడు, ఆ పెంచిన తల్లికి యశోదకు చూపించాడు, తర్వాత భారత భూములు అర్జునుడికి చూపించాడు. ఇద్దరికి మాత్రమే ఆయన ఎవరో ఆయన రూపం. అయితే భగవంతుడికి మనకి తేడా ఏంటంటే ఆయనకి దేహం, మనకి దేహం ఉంది. ఇప్పుడు ఈ దేహమే సత్యం అనుకుంటున్నాం. మనకేం అక్కర్లేదు, దేహం చాలు. మనకి నూటికి నూరు పాళ్ళు దేహ పోషణ బుద్ధి తప్పించి ఆత్మబుద్ధి ఒక రవ్వంతా ముళ్ళంతా చింతాకంత కూడా మనకు లేదు. దేహ పోషణ బుద్ధి 24 గంటలు దేహ పోషణ బుద్ధి, కొన్ని నిమిషాలైనా ఆత్మచింతన దైవచింతన చేస్తామంటే మనం చెయ్యం. అసలు నమ్మకం లేదు. ఆ చేసేవాళ్ళు కూడా సాంప్రదాయంగా చేస్తున్నారు, కానీ ఇది అందరూ చేస్తున్నారు మనం చేద్దాం చేస్తున్నాం అని, కానీ ఈశ్వరుడు విలువ ఈశ్వరుడు విలువ తెలిసి చేస్తున్నారని మనం చెప్పడానికి వీలలేదు. అందుచేత మీరు మీకు అవకాశం ఉంటే భగవద్గీతను కూడా పారాయణం చేయటం, అవి పారాయణం చేయటం అవి శ్రద్ధగా చేయండి. నేను మన గీతా జయంతికి రాలేదు కాబట్టి నాలుగు మాటలు చెబుతున్నాను. అది గీతన అది తరించాలి, అది అది ఉపదేశ గ్రంథం. మీకు ఏ ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ ఏ సందేహాలు ఉన్నప్పటికీ అన్నీ కూడా భగవద్గీత పారాయణం చేయటం, ఆ భగవద్గీతని పఠించడం ద్వారా, భగవంతుని భగవద్గీతను అధ్యయనం చేయటం ద్వారా, భగవద్గీతను అర్థం చేసుకోవటం ద్వారా, భగవద్గీతను అనుభవించడం ద్వారా మీకు సర్వ సందేహాలు పోతాయి. ఏ రకమైన సందేహాలు, మీరు మీరు మామూలుగా సంశయరహితులు అవుతారు, మీరు దేవతలతో సమానం అవుతారు ఆ గీతను మీరు అర్థం చేసుకుంటే. తర్వాత అది వదిలేద్దాం. నేను గీతా జయంతికి రాలేదు కాబట్టి రెండు మొక్కలు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ అరుణ అక్షరమణమాలని ఓ చిన్న గ్రంథం భగవాన్ రాశారు. అది ఎందుకు రాశారంటే విరూపాక్ష గుహలో కూర్చొని రాయలేదు. అది ఆయన పూర్వం అరుణాచలమైన కొత్తలు గిరి ప్రదక్షిణ ఆయన కూడా చేసేవారు. గిరి ప్రదక్షిణ చాలా సులువుగా చేసేవారు. అంటే పురాణాల్లో ఏమనుందంటే గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు సైకిల్ కంటే ఎక్కువ స్పీడ్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అలా వెళ్ళకూడదు. 9 మాసాలు ఉండిన గర్భిణీ స్త్రీ, 9 మాసాలు నిండిన గర్భిణీ స్త్రీ, రేపో ఎల్లుండో పురుడు వస్తుంది అనుకున్నటువంటి గర్భిణీ స్త్రీ ఎంత స్లోగా నడుస్తుందో, ఎంత స్టడీగా నడుస్తుందో, అడుగులు ఎంత నెమ్మదిగా వేస్తుందో, గిరి ప్రదక్షిణం చేసేవాళ్ళు అంత నెమ్మదిగా ఆ కొండను ధ్యానం చేస్తూ లోక వ్యవహారాలు మీ పక్కన జనాన్ని వేసుకుని వెళ్ళి వాళ్ళతో లౌకికమైన మాటలు మాట్లాడకుండా మీరు మౌనంగా ఉండి అలా 9 మాసాలు నిండినటువంటి స్త్రీ, గర్భిణీ స్త్రీ ఎలా నడుస్తుందో అంత సులువుగా అది ఆ గిరి ప్రదక్షిణం చేసి మీరు ఆ కొండని ధ్యానం చేయాలి. ఆ కొండను పక్కవాళ్ళతో మాట్లాడకూడదు. కొండని ధ్యానం చేస్తూ మీరు గిరి ప్రదక్షిణ కనుక చేస్తే భగవంతుడి యొక్క, ఈశ్వరుడు యొక్క, అరుణాచలేశ్వరుడు యొక్క దైవిక పాత్రులు అవుతారు. అది అందుచేత మీరు ఈ మధ్యన అంటే భగవాన్ ఏం చెప్పారంటే ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు మీకు ఏదైనా కోరుకుంటే నెరవేరుతుంది. అయితే ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి, ఏమీ కోరిక లేకుండా డిజైర్ లెస్గా ఇప్పటికే భగవంతుని యొక్క స్వామి అనుగ్రహం కోసం మీరు గిరి ప్రదక్షిణం చేస్తే ఏ రకమైన డిజైర్ పెట్టుకోకుండా ఇప్పటికి స్వామి అనుగ్రహం కోసం గిరి ప్రదక్షిణ అంటే ప్రదక్షిణం కోసమే ప్రదక్షిణం చేయటం. అలాగే మీరు ఆ కొండగా అరుణగిరి చుట్టూరు ప్రదక్షిణం కనుక చేస్తే మీకు అన్ని కోరికలు నెరవేరుతాయి. కోరుకున్న వాడికి కోరికే నెరవేరుతుంది, ఏ కోరిక లేకుండా ప్రదక్షిణం చేసిన వాడికి అన్ని కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ కోరిక నెరవేరటం కాదు కదా సిద్ధాంతం, జ్ఞానం ప్రధానం. ఇక్కడ జ్ఞానం ప్రధానం. ఈ కోరికలున్నారు, ఒక కోరిక నెరవేరిందంటే నెరవేరిన కోరిక మీకు ఇంకో 100 కోరికలు తీసుకొస్తుంది. అందరి ప్రమాదం, ఒక కోరిక మీకు అనుకున్న కోరిక నెరవేరింది అనుకోండి, అది మళ్ళీ ఇంకో 100 కోరికలను తీసుకొస్తుంది. అది కోరిక యొక్క స్వభావం, అది కోరిక. ఆ గొయ్య ఎవడో పూడ్చలేడు, ఈ కోరికలనే గొయ్య దాన్ని ఎవడో పూడ్చలేడు. సరే ఇది వదిలేయండి. ఆయన అక్షర మణ మాల ఆయన ఎప్పుడు ఎలా రాశాడో ఒకసారి రాలేదు. ఆయన గిరి ప్రదక్షిణం చేసినప్పుడు ఆయనకి ఏదన్నా స్ఫురణ కలిగిన సహజంగా స్ఫురణ రా, మామూలుగా రచన చేయాలని కాదు. ఆయన గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మామూలుగా ఏదైతే స్ఫురించిందో అది 108 దీపాదలు రాశారు. అది అరుణగిరి ప్రదక్షిణం చేసినప్పుడు రాసినయే కానీ ఎక్కడో చోట కూర్చి రాసినే కాదు అని చెప్పి. అందులో ఈ రోజున ప్రత్యేకంగా చాలామంది ఈ జ్యోతి ప్రజ్వలన అయిన తర్వాత అక్షర మణవాలని పారాయణం చేస్తారు. 108 ఆయన భగవాన్ అనేవారు. అక్షరమాణం వల్ల మనకు చాలా కాలం కూడి పెట్టింది, బువ్వ పెట్టింది అని. అంటే అది ఆ రోజుల్లో ఆ అక్షరమాణం వల్ల పాడుకుంటూ భిక్షకి వెళ్ళేవారు భక్తులు, అరి ఈ భగవాన్ భక్తులు. వాళ్ళు అక్షరమాణ మాల పాడేవాళ్ళు అందరూ భగవాన్ భక్తులను గుర్తించి వాళ్ళకి ఎంతో కొంత కూరలు అని అన్నం కొంత అందరూ పెట్టేవారు. వాళ్ళు తెచ్చినటువంటి డబ్బాల్లో అట్లు పెట్టేవారు. అంచేది భగవాన్ నవ్వుతూ అనేవారు, ఈ అక్షరమాణ మాలకు మనకు చాలా కాలం కూడి పెట్టింది, బువ్వ పెట్టిందని. ఏది అక్షరమాణ మాల? ఈ అక్షరమాణ మాలలో ఆయన 108 రాశారు. అందులో ఇవన్నీ ఉంటాయి, మీకు తెలిసినవన్నీ మీకు చూచి చింతించి ఇవన్నీ మేను దాకి పక్కమ్మ చేసి నీ వేరు బ్రోము అరుణాచలం. అంటే ఆ జ్ఞాని యొక్క సందర్శనం కూడా మంచిది, జ్ఞాని యొక్క చూపు కూడా మంచిది. ఏం చేసి నా కళ్ళు నిర్మలంగా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి, అందులో ఏమి కుయుక్తులు ఉండవు, కుతంత్రాలు ఉండవు, కుచేష్టలు ఉండవు. ఆ లోపమైన హృదయాన్ని పట్టిస్తూ ఉంటాయి కళ్ళు, జ్ఞాని యొక్క నేత్రాలు. ఏ జ్ఞాని దయ లేకుండా, కరుణ లేకుండా, శాంతి లేకుండా ఏ జ్ఞాని ఉండడు. అనుగ్రహం వాళ్ళ దగ్గర అనుగ్రహం తప్పించి ఇంకేం ఉండదు. ఇతరులని అనుగ్రహించడం కాకుండా ఇంకోటి ఏదైనా చేయడానికి వాళ్ళ దగ్గర అది ఉండదు. వాళ్ళకి అనుగ్రహించడం వాళ్ళ స్వభావం. జ్ఞాని యొక్క అనుగ్రహం, జ్ఞాని యొక్క ఆయన అనుగ్రహ, ప్రతి జ్ఞాని కూడా అనుగ్రహించాలి. ఇప్పుడు ఆయన దయ లేకుండా ఉండడు, దయ లేకుండా ఉండడు. ఆయన ఇక్కడ చెప్పాడు, ఇవన్నీ మీరు గుర్తించుకునే మంచి శ్లోకాలే. అది నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిన్ను చూసి కరుణింపు అరుణాచలం. అంటే ఈయన ఏదైతే నేను 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 అంటున్నానో అది కూడా నాకు అణిగిపోవాలి, అది ఫాల్స్ ఆయి. ఇప్పుడు మనం చెప్పే నేను దేహగతమైన నేను, మనోగతమైన నేను అని చెప్పి అది అణిగిపోవాలి. అణిగిపోవాలంటే కేవలం దాని అంటే మన వ్యక్తి భావన కొలిది, అహంభావన కొలిది మాటలు మాట్లాడకూడదు. వ్యక్తిభావంతో అహంభావంతో మాటలు మాట్లాడకూడదు. అక్కడ సబ్జెక్ట్ ఉంటే మాట్లాడాలి, అక్కడ అవసరం ఉంటే మాట్లాడాలి. యూస్లెస్ తెక పనికి రాదు. గౌతమ బుద్ధుడితో ఎవరైనా మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడే మాటలు నాకేమైనా ఉపయోగపడతాయని అడిగేవాడు. మరి మీకేం ఉపయోగపడవను, నాకు ఉపయోగపడిన మాటలు నువ్వు ఎందుకు చెబుతున్నావు? యూస్లెస్ టాక్, దిస్ ఈజ్ యూస్లెస్ టాక్ విత్ గాడ్. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే మాటకు ఒక అర్థం ఉండాలి, శబ్దానికి అర్థం లేకుండా శబ్దం ఉండదు. అని చెప్పి దానికి మనకి అవసరాన్ని బట్టి మాట్లాడాలి. కానీ ఆ అహంభావన యొక్క అహంభావన వ్యక్తం చేసుకోవడానికి ఏ మనిషి అయితే మాట్లాడుతున్నాడు, అహంభావన కోసం పనిచేస్తున్నాడు, అహంభావన కోసం కేంద్రంగా పెట్టుకుని ఆలోచిస్తున్నాడు, వాడు ఎప్పుడూ భగవంతుడు ఐక్యం కాలేడు, వాడికి జన్మరాహిత్యం రాని రాదు. ఇవన్నీ శాస్త్రం చదివితే మనం బాధపడే విధానం మనకు తెలుస్తుంది. అంతేకాదు అరుణాచలేశ్వరుడు అని చెప్పి నువ్వు దయా సముద్రుడు, కరుణా సముద్రుడు. ఇప్పుడు నన్ను పేరు దళపగానే పట్టి లాగితివి, నీ మహిమ కనుగరి ఎవరు? అరుణాచలం అంటే నేను అరుణాచలని, నేను పెద్ద పెద్ద తపస్సులు చేయలేదు, అరుణాచలం అని స్మరించాను. స్మరణ కూడా తపస్సు. అరుణాచలం అని నేను అరుణాచలం అనే పేరు విన్నాను, నేను పేరు విన్నాను, అరుణాచలం అనే పేరు విన్నాను. అంటే గత జన్మలకి అరుణాచలానికి, అరుణాచలేశ్వరుడికి, రమణ స్వామికి గత జన్మల సంబంధం ఉంది. మీకు మాకు కూడా అంటే గత జన్మల్లో సంబంధం ఉంటే ఆ సంబంధం కంటిన్యూ అవుతుంది చనిపోయే వరకు. అనుబంధం కనుక లేకపోతే ఎక్కడ చోట బ్రేక్ అయిపోతుంది. పద్మపాదుడు శంకరాచార్య పద్మపాదుడు మణికర్ణిక దాంట్లో కలుసుకున్నారు. ఆ లుక్ ఎట్ ది ఫస్ట్ సైట్, లవ్ ఎట్ ది ఫస్ట్ సైట్ అంటే ఆచార్య వారు స్నానం చేసి వస్తున్నారు మణికర్ణిక ఘాట్లో. పద్మపాదుడు రేవులు దిగుతున్నాడు, ఒకరిని అక్కడ చూసుకున్నారు, ఎవరిని పరిచయం లేదు, ఆ స్నేహం కలిసింది, ఒకటి చూపులు ఒకటి కలిసిని ఆ స్నేహం కలిసింది చనిపోయే వరకు. ఒకటి ఇద్దరుగా లేరు, ఒకటి గడవడం ఉన్నారు. ఆ అక్షరమణమాలలో అన్ని మనకు తెలుసు. అంటే మహాత్మును దర్శనం చేయటం మంచిది, మహాత్మును దర్శనం చేయటం మంచిది. అంటే వాళ్ళ సందర్శనం కూడా మంచిది, వాళ్ళ ప్రజెన్స్ కూడా మంచిది. అయితే భగవాన్ అక్షరమణమాలలో నీవు నేను అనగ నిత్య ఆనందమయమగ నిలిచి అని నాచర. అంటే ఈ నేను అనక తలంపు ఉంటే అక్కడ దాని అర్థం ఏంటంటే నువ్వు ఉన్నావు, వాడు ఉన్నాడు. ఈ నేను ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నప్పుడు వాడు ఉన్నాడు. అందుచేత వాడు మన ఆడు క్రికెటరు పాసరి వాడు చెప్పాడు, నువ్వు నేను వేరుగా ఉన్నావు. నేను ఉంటే నువ్వు ఉన్నావు కనిపిస్తున్నావు, నువ్వు వేరుగా కనుక నిజంగా నాకంటే వేరుగా ఉంటే మళ్ళీ ఇంకో శరీరం ధరించి భూమి మీదకి వచ్చి మాతో పాటు కలిసి మెలిసి తిరుగు. నువ్వు వేరు నిజంగా కనుక వేరుగా ఉంటుంది. అలాగే ఇక్కడ నేను ఉంటే అది ఉంది, అది ఉంటే వాడు ఉన్నాడు. అంటే ఈ సృష్టి అంతా, నాట్ ఓన్లీ దిస్ వరల్డ్, మొత్తం ఈ ఖగోళం అంతా కూడా ఈ నేనని స్తంభం యొక్క ఒంటి స్తంభం మీద ఆధారపడింది. పుస్తకాల్లో పుస్తక శాస్త్ర పండితులు శాస్త్రాలు చదివితే ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది అన్నది, ఆత్మ శాస్త్రంలో లేదు, దైవం కాదు శాస్త్రం అన్న దైవం. అంత భగవంతుడు ఏమి చెప్పాడు గీతలో, మీ అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నాడు. అంచేది హృదయంలో అన్వేషిస్తే భగవంతుడు తెలియబడతాడు, కానీ పుస్తకాల్లో చదివితే భగవంతుడు తెలియబడ్డం. మీరు ఇప్పుడు శాస్త్రాల్లో భగవంతుడిని వెతుకుతున్న ఆ టైంలో, శాస్త్ర పాండిత్యమే ఆత్మజ్ఞానం అనుకునే ప్రపంచం అనుకునే టైంలో ఆయన ఇక్కడ అవతరించడానికి అరుణాచలంలో సాక్షాత్ స్కందుడు సాక్షాత్ సుబ్రహ్మణ్యస్వామి ఈ భూమి మీద అవతరించడం కోసం రాంగ్ డైరెక్షన్లో వెళుతున్నటువంటి ప్రపంచాన్ని రైట్ డైరెక్షన్లో తిప్పడానికి వచ్చినటువంటి అవతారమే రమణ అవతారం. శాస్త్రాల్లో సత్యాన్ని వెతుకుతా అంటే శాస్త్రం చెబుతానే గురికి దారి చూపిస్తుంది అంతే. కానీ శాస్త్ర పాండిత్యమే జ్ఞానం అనుకున్నటువంటి టైంలో శాస్త్ర పాండిత్యం జ్ఞానం కాదు, జ్ఞానాన్ని హృదయంలో ఉంది. అది దానికి దీనికి పాండిత్యానికి జ్ఞానానికి ఏమీ సంబంధం లేదు అని మనం హృదయాన్ని వేసిన మనిషిని పుస్తకాల్లో కాదు నువ్వు వెతకవలసి, నీ హృదయంలో వెతుకు. నీ హృదయంలో వెతుకదే నీకు తెలియబడుతుంది, అది తట్టు నీకు తెలియబడుతుంది, అది నా అడుగు ఏవి నీకు ఇవ్వబడుతుంది హృదయంలో ఉన్నది. అంచేత హృదయంలో అన్వేషణ చేయి, పుస్తకాల్లో కదా మీరు అన్వేషణ చేయవలసింది. హృదయంలో అన్వేషణ చేస్తే వస్తువు ఎక్కడ ఉందో అక్కడే వెతికితే దొరుకుతుంది, కానీ వస్తువు లేని చోట వెతికితే దొరకదు. అంచేత నీ హృదయంలో నువ్వు అన్వేషిస్తే నీకు ఆ వస్తువు సద్వస్తువు బయటికి తెలియబడుతుంది, పుస్తకాల్లో కాదు అని తెలియపరచడానికి వచ్చినటువంటి అవతారమే రమణ అవతారం. దానికి ఆలోచనలు ఎటువంటి వస్తున్నాయి జాగ్రత్తగా చూసుకోండి. బండి ఎడ్లు కదులుతా అంటే వెనకాల చక్రాలు కూడా కదులుతాయి, ఎడ్లు కదులుతా అంటే వెనకాల చక్రాలు కదులుతాయి. నీకు మంచి ఆలోచనలు వస్తాంటే, మంచి సంకల్పాలు వస్తాంటే మంచి కర్మలు చేస్తారు, మంచి కర్మలు చేస్తాంటే మంచి జన్మలు వస్తాయి. అలాగే మీకు చెడ్డ సంకల్పాలు వస్తుంటే చెడ్డ కర్మలు చేస్తారు, చెడ్డ కర్మలు చేస్తే ఈ చెడ్డ జన్మలకు దారి చూస్తున్నాం. అంటే నువ్వు మంచి కర్మ చేసినా చెడ్డ కర్మ చేసినా అది నీకు అది నేను వెంటాడుతుంది, నిన్ను వెంటాడి అది నీకు నువ్వు అనుభవించే వరకు ఆ చెడ్డ కర్మ యొక్క ఫలితం ఆ మంచి కర్మ యొక్క ఫలితం నువ్వు ఏదో జన్మలో దాని తాలూకు అనుభవం నీకు జరిగే వరకు నువ్వు అనుభవించే వరకు నేను విడిచిపెట్టదు కర్మ సిద్ధాంతం. ఇది కర్మ సిద్ధాంతం అంచల్లా ఇది. మీరు ఆ కర్మల బట్టి జన్మలు వస్తాయి, మళ్ళీ జన్మలో మీరు చేసిన కర్మను బట్టి మళ్ళీ జన్మలు వస్తాయి. అంచేది మీరు చేసేటప్పుడు మనకి ఎటువంటి దట్ లోబుడ్ నాట్ దట్ నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవరి సైడ్ ఋగ్వేద. ఎటు చూసినా పైకి చూసినా ఇంటికాడ ఉన్నా వీధిలో ఉన్నా నాకు పవిత్రమైన తలంపులే, నేను బాగుపడే తలంపులే నా మెదడులోకి వచ్చుగాక, నా హృదయంలో ప్రవేశించుగాక. దట్ నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్. కూర్చున్నా నుంచున్నా ఐడియల్స్ తోటి, వెరీ మంచి సంకల్పాలతో, మంచి ఆలోచనతో, నా మంచి భావాలతో నా శిరస్సు నా హృదయం నిండుగాక. ఇది ఋగ్వేదంలో మన ఋషులు మనల్ని ఆశీర్వదించారు. అంటే వచ్చిన తలంపు వచ్చిన తర్వాత తలంపు మీద ఆధారపడే పని ఉంటుంది. అంచేది ఆ థాట్ ఎటువంటి వస్తుంది, ఎటువంటి థాట్స్ వస్తున్నాయో మనం చూసుకుంటూ ఉండాలి. అంచేది మంచి స్నేహాలు మామూలుగా ఓ స్వామి చూడండి, గోడ కట్టేవాడు పైకి వెళ్తాడు, నుయ్యితో వేవాడు కిందకి వెళ్తాడు. స్నేహాలను బట్టి కూడా మన ఆలోచన మారిపోతూ ఉంటే మనం బాగుపడే స్నేహాలు చేయాలి. స్నేహాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబ సభ్యుల యొక్క ప్రభావం కంటే స్నేహితుల యొక్క ప్రభావం మనకు జాగ్రత్తగా ఉంటుంది. అంటే నేను బాంబేలో చూశాను, బాగా పెద్ద పెద్ద ధనవంతులు టాటా కుటుంబం కానీ బిర్లా కుటుంబం కానీ మళ్ళీ కుటుంబంలో కానీ వాళ్ళ పిల్లల్ని సాధ్యం అంతరికో స్కూల్కి పంపకుండా ఇంటికి టీచర్స్ని పెట్టి పాఠాలు చెప్పేస్తారు. అంటే స్కూల్కి పంపితే ఏమో ఏమి స్నేహాలు చేస్తారు, వీళ్ళు బయటికి వెళ్ళాక ఎలా ఉన్నారు, ఎటువంటి స్నేహాలు చేస్తున్నారు అంచేది అక్కడ ఎటువంటి స్నేహాలు మంచి కాకపోతే వాళ్ళు పాడైపోతారు. స్నేహాలకు ఆ స్నేహితులు మంచి వాళ్ళు కాకపోతే వాళ్ళు పాడైపోతారు. తర్వాత వాళ్ళు ఈ కుటుంబ మేనేజ్మెంట్ వాళ్ళు చేయలేరు, వాళ్ళకి అరగత పోతున్న కుటుంబం అంచేది వాళ్ళు సాధ్యం అంతవరకు. వాళ్ళు కేవలం ఎడ్యుకేషనే కాకుండా వాళ్ళ బిహేవియర్, పిల్లల బిహేవియర్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఎలా మాట్లాడుతున్నారు డే టు డే లైఫ్లో వాళ్ళు ఎలా ఉన్నారు అది బాగుంది. జాగ్రత్తగా అంటే బాగా ధనవంతుడైన కుటుంబాలు పిల్లలు బిహేవియర్ చూసుకుంటారు. తర్వాత ఏంటంటే ఈ ఐశ్వర్యాన్ని వాళ్ళు రక్షించవలసి ఉందని, అది కేవలం భగవంతుడికి సంబంధించిన ఉద్దేశం కాదు, ఐశ్వర్యాన్ని వాళ్ళు రక్షించవలసి ఉందని కోసం వాళ్ళు చదువుకేదో కొంత విలువ ఇచ్చినప్పటికీ చదువు అవసరం, దానికంటే కూడా ఆ క్యారెక్టర్ బిల్డింగ్కి ఎక్కువ వాళ్ళు ఇచ్చి చూసుకుంటూ ఉంటారు. అక్కడ అంచేది నేను ఇక్కడ భగవాన్ గురించి ఏదో నాలుగు మాటలు ఇక్కడ మాట్లాడతాను. సాంప్రదాయాన్ని బట్టి ఈ రోజున ఇక్కడ దీపం ఎరగిస్తున్నారు కాబట్టి అంటే అరుణాచలం మనసు స్మరించి వారిలాగా మన నిర్మూలించు అరుణాచలం అంటే అరుణాచలం నిరంతరం మీ హృదయంలో ఆ స్మరిస్తారు, రిమంబరెంట్ ఆ రిమంబరెన్స్ చాలు. ఆ రిమంబరెన్స్ కూడా సాధన, రిమంబరెన్స్ కూడా అది సాధన. ఆ రిమంబరెన్స్ వల్ల కూడా అహం అణిగిపోతుంది. అంచేతే ఇందాక మనం చెప్పాం కదా, నీవు నేను అడగంటే నేను అణిగితే అది అణిగిపోతుంది, ఇది ప్రపంచం అణిగిపోతుంది. ప్రపంచం అణిగిపోతే ఈ దేవతలు అన్నీ అణిగిపోతాయి, అదర్నెస్ పోతుంది. అంటే దేవతలు ఏమి లేదు, అవేర్నెస్ పోతుంది. ఈ నేను ఎవడైతే అంటే రామకృష్ణ పరమహంస గారు చక్కగా చెప్పారు, బంకించారు, వందే మాతరం జన గణ మణ అది నాయక జయ హే. అంటే వందే మాత్రం అన్నవాడు ఇద్దరు రాసింది బంకించంద్ర చటర్జీ బంక్యం. బెంగాలీ యూనివర్సిటీలో కలకత్తా యూనివర్సిటీలో ఫస్ట్ గ్రాడ్యుయేట్ గోల్డ్ మెడలిస్ట్. ట్యాగూర్కి చదువులేదు, ట్యాగూర్ 5 తరగతి చదువుకున్నాడు. కారణం ఏంటంటే పూర్వం నేల బల్లలు ఉండేవి, ట్యాగూర్ బాగా ధనవంతుడు, నేను నేల బల్లల మీద కూర్చోదే పోతున్నాను అని వాళ్ళ ఫాదర్తో చెప్పాడు. అని చెప్పి బడికి వెళ్ళాను అంటే ఇంటికాడ సోఫాల్లో కూర్చుని అక్కడికి వెళ్ళి నేను నేల వల్ల మీద ఎలా కూర్చుంటానో అది నాకు అలవాట్లేదు, నేను బడికి వెళ్ళను అన్నాడు. మరి బొత్తిగా చదువు లేకపోతే ఎలాగ నువ్వు నీకు డబ్బు ఉందనే అసలు చదువులే చదువు అసలు లేకపోతే ఎలాగంటే అప్పుడు చోటర్సం తీసుకొచ్చి ఇంటికాడు చెప్పించాడు. తర్వాత వాడు విశ్వకవి అయ్యాడు అని అన్నీ మొత్తం ఇంగ్లీష్ ఏంటి ఇతర బెంగాలీ ఏంటి అన్నీ కూడా ఇతర చోటర్సని పెట్టి చెప్పించిన తర్వాత రవికవి అయ్యాడు. ఇంతకీ నేను ఇంతకీ ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే ఈ ఈ జన గణ మన రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్, వందే మాతరం రాసింది బంకించంద్ర చటర్జీ. ఫస్ట్ గ్రాడ్యుయేట్ అప్పు కలకట్టా యూనివర్సిటీ అండ్ గోల్డ్ మెడలిస్ట్ ఆల్సో బంకిం. ఇక్కడ రామకృష్ణ పరమహంస దగ్గరకు ఒకసారి వచ్చాడు. వచ్చి నేను ప్రశ్న ఒకే వాక్యంలో అడుగుతున్నాను, మీరు సమాధానం కూడా ఒకే వాక్యంలో చెప్పాలి అని రామకృష్ణుని అడిగాడు, బంకిం అడిగాడు. జ్ఞానం అంటే ఏమిటి, ఏమని అడిగాడు అంటే జ్ఞానం అంటే ఏమిటను. అప్పుడు రామకృష్ణుడు చెప్పాడు, ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా పిల్లకాయలు అడిగే ప్రశ్నలు రామకృష్ణుడికి. నేను ప్రతి మనిషి అంటాడు, దేవుడు లేడని చెప్పే మనిషి కూడా నేను అంటాడు. ఏదైతే నేను అంటున్నావో ఆ నేను నువ్వు చెప్పే నేను నువ్వు కాదని తెలుసుకోవటమే జ్ఞానం. వండర్ఫుల్ అయిపోయింది ఒకే వాక్యం. నువ్వు నేను నువ్వు అంటున్నావు, ఏదైతే నేను అని నువ్వు అంటున్నావో ఆ నేను నువ్వు కాదు, ఆ నేనే నువ్వు అనుకుంటున్నావు, ఆ నేను నువ్వు కాదని తెలుసుకోవటమే జ్ఞానం. అదే జ్ఞానం అంటే అక్కడ రామకృష్ణుడు ఇక్కడ భగవాన్ చెప్పిందండి, నేను అడగకపోతే అది అడగకపోతుంది అంటే ప్రపంచం అడగపోతుంది, అంటే ప్రపంచం అడగకపోతే నేను అడగకపోతే ప్రపంచం అడగపోతుంది, ప్రపంచం అడగపోతే ఆ దేవుడని చెప్పుకునే దేవతలు ఇవన్నీ కూడా ఈ దేవ ప్రపంచాన్ని నడిపించేవాళ్ళు, అది ప్రపంచం లేకపోతే ఇంకా ప్రపంచాన్ని నడిపించేవాళ్ళు వాళ్ళు కూడా అణగిపోతారు. అంటే ఈ నేను అనే ఒంటి స్తంభం కనుక అణగిపోతే వాడికి ఈ ప్రపంచం అణగిపోతుంది, దేవతలు అణగిపోతారు. ప్రపంచం లేని వాడికి దేవతలు ఏంటి, ప్రపంచం లేని వాడికి దేవుడు ఏంటి, దేహం లేని వాడికి ప్రపంచం. నీకు దేహం ఉంటే ప్రపంచం, కానీ దేహం లేకపోతే ప్రపంచం ఏముంది, ప్రపంచం అయితే దేవుడు ఆడు ఆ దేవతలు ఈ దేవతలు అని నీకు ప్రపంచం. అంచేది నేను అడిగిపోతే నువ్వు అణగిపోతావు, నువ్వు అణగిపోతే వాడు అణగిపోతాడు. అంచేది నేను అనేది ఆ నేను అనే దాంట్లోంచి విడుదల పొందటానికి అంటే దేహంతో సాధాతి. ఇప్పుడు చనిపోయేటప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటాడు, ఎందుకనుకుంటాడు దేహంతో తనకు తాదాత్వం ఉంది కాబట్టి, దేహం చనిపోతుంది కాబట్టి నేను కూడా దేహం పోతుంది కాబట్టి ఆ దేహం నేనని వాడు అనుకుంటున్నాడు కాబట్టి నేను కూడా పోతున్నానని వాడు దుఃఖపడతాడు. అంటే ఇప్పుడు మనం చెప్పి నేను దేహగతమైంది మనోగతమైంది అంతే, అసలు నేను ఇది మటుకు కాదు, ఇది ట్రూ అయ్యి కాదు, లాయల్ అయ్యి కాదు, ఫెయిత్ఫుల్ అయ్యి కాదు, ఇది ట్రూ అయింది దీనికి వెనకాల ఉంది. అప్పుడు కృష్ణుడు నేనని చెప్పినప్పుడు అది ట్రూ అయ్యి, నన్ను మీరు అర్థం చేసుకోండి అన్నప్పుడు ఈ అయ్యి కాదు, అది ట్రూ అయ్యి, అది ఫెయిత్ఫుల్ అయ్యి, అన్డయింగ్ అయ్యి, అది బర్త్లెస్ అయ్యి. నన్ను అర్థం చేసుకున్నప్పుడు ఆ బర్త్ల స్టేటు డెత్ల స్టేటు దానికి నన్ను అర్థం చేసుకున్నప్పుడు ఏ నేనకైతే చావు లేదు, ఏ నేనకైతే పుట్టుక లేదు, అది బర్త్లేసావు డెత్లేసావు, ఆ నేను నన్ను అర్థం చేసుకున్నామంటే అక్కడ శరీరం అనకు కాదు, అట్టు అయి దగ్గరికి ఎదిగి రండి. అంటే మనం కాలాన్ని జయించాలి, అవర్నెస్ జయించాలి. మంచి పని చేసేవాళ్ళు కూడా వాళ్ళు గుర్తిస్తున్నారా వీళ్ళు గుర్తిస్తున్నారా అనుకుంటాం. దానివల్ల మీరు మంచి పని చేసినా, ఒకవేళ ప్రజలు మంచి పని చేశారు పలానా వారు అని చెప్పనా, మీరు ఆధ్యాత్మికంగా లోపల కుళ్ళిపోతారు, పైకి నొందగా కనిపిస్తారు, లోపల శుభ్రంగా కుళ్ళిపోతారు. అంచేది అవర్నెస్ ఉండకూడదు, మీ పని అది మీరు బాగా చేయటం. కానీ అందరూ గుర్తించారా లేదంటే అప్పుడు మీకు మళ్ళీ వ్యక్తి భావన పెరిగిపోతుంది. అంటే అదే అంటారు చూడండి, చివరికి ఇది ఎలా ఉంటుందంటే మీకు ఏదో నలుగురు, మీకు శాంతి లేనప్పుడు, మీకు సుఖం లేనప్పుడు మీరు బాగా ఉన్నారని ప్రజలు అనుకుంటారు, మీకు లాభం ఏంటి. పది లక్షలు నీకు అప్పు ఉంటే 10 కోట్లు నీకు నిలవన్నాయని ప్రజలు చెప్పుకుంటారు, నీకు లాభం ఏంటి? అదే మీరు మీరుగా ఉండండి. ఏంటి మీరు మీరుగా ఉండండి, అది అది ఇతరులను దృష్టిలో పెట్టుకోకండి. అవేర్నెస్ వద్దు. అవేర్నెస్ ఉన్నవాడికి జ్ఞానం అవ్వలేడు ఎవడు. అవేర్నెస్ ఉన్నవాడు జ్ఞాని అవ్వలేడు. అంచేది నువ్వు టైం కాలాన్ని జయించాలి. మీరు రాత్రుళ్ళు 1-8 గంటలు నిద్రపడితే మీకు 8 క్షణాల కింద వెళ్ళిపోతాయి. రాత్రి 8 గంటలు నిద్రపో, అలా ఈ పగల టైం కూడా మీకు 1 క్షణం కింద వెళ్ళిపోవాలి. మీకు జ్ఞానం కావాలి, అందుకంటే ద్వితీయం జయించాలి. అంటే కాలాన్ని జయించాలి. కాలాన్ని జయించుకున్నప్పుడు ఎవరికి జ్ఞానం రావటానికి అవకాశం లేదు. అవకాశం లేదు. ఇక్కడ సత్సంగం గురించి భగవాన్ ఒక మాట చెప్పాడు ఇక్కడ. అంటే సత్సంగం వల్ల ప్రాపంచిక విషయాలతో సంబంధం తొలగిపోతుంది. ఓలీ కంపెనీ అంటే ఓలీ కంపెనీ వల్ల మీకు సత్పురుషుడు సహవాసం దొరకటం వల్ల, అది కూడా మీ పూర్వ పుణ్యం. సత్పురుషుడు సహవాసం ఏదైనా మీకు లభ్యమైందంటే పూర్వపుణ్యం వల్ల లభ్యం వల్ల, కానీ లేకపోతే మీకు లభ్యం కాదు. మీకు తెలివితేటలు ఉంటాయి, భగవంతుడు ఇచ్చినవి. మీకు ఐశ్వర్యం ఉంటే భగవంతుడు ఇచ్చినవి. మీకు ఏదైనా అధికారం ఉంటే భగవంతుడు ఇచ్చినవి. మీకు ఏమైనా సౌందర్యం ఉంటే అది భగవంతుడు ఇచ్చింది. ఏది ఇచ్చినా భగవంతుడు, ఇది మన సొంతం కాదు, ఇది భగవంతుడు ఇచ్చింది అనేటువంటి తలంపు మీరు ఎప్పుడు విడిచిపెట్టకండి. ఎవరైనా సరే మీకు ఏదైనా ప్రత్యేకత ఉందంటే, ఒకవేళ మీకు మేధావులు అయి ఉంటే ఆ మేధస్సు కూడా మీకు భగవంతుడు ఇచ్చిందే కానీ మీకు సొంతం కాదు. ఏదైనా ఆయన ఇవ్వాల్సిందే కానీ మనం అనుకుంటేనే వచ్చేది. ఆయన ఇవ్వాలి. ఏం చేద్దంటే ఈశ్వరుడు ప్రసాదం. అది ఏంటంటే ఈశ్వరు మీకు ఏ మనిషిలో ఏ ప్రత్యేకత కనిపించినా మీరు అసూయ పడకండి, అది భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా గుర్తించండి. ఏ ప్రత్యేకత ఉన్నా సరే సత్సంగం వల్ల ప్రాపంచిక విషయాలతో సంబంధం తొలగిపోతుంది. అక్షరమణ వాళ్ళు ఎలా శ్లోకం ఒకటి జ్ఞాపకం వస్తా ఉంది. తిండిని నిన్ను చేరెత్తను, తిండిని నిన్ను చేరెత్తను, తిన నానేను, తిన నానేను, శాంతమైపోవద్దును అది నా చెల. వండర్ఫుల్, వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ సబ్జెక్టే కాదు, ఆ సాహిత్యంలో ఒక నా అందాలు చూడండి. మీరు ఇక్కడ లిటరేచరు అది మీరు కేవలం ఇక సబ్జెక్ట్ ఒకటే కాదు, ఆ సాహిత్యంలో ఉన్నటువంటి ఆ బ్యూటీస్ కూడా, లాంగ్వేజ్లో ఉన్న బ్యూటీస్ కూడా మీరు చూడండి. తిండిని ఏంటి, తిండిని నేను చేరితను. ఈ కవిత్వం ఎక్కడ చదువుకున్నాడని ఈ కవిత్వం వచ్చింది, అది గిఫ్ట్. ఏ కాలేజీలో చదువుకున్నాడని ఈ కవిత్వం వచ్చింది. వాల్మీకి ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు కాబట్టి 24 శ్లోకాలు రాశాడు. అది దైవానుగ్రహం. ఏంటిది దైవానుగ్రహమే, అది తిండిని నిన్ను చేరేతను. ఇది మంత్రం కింద అనుకోండి, తిండిని నిన్ను చేరేతను, తిన నానేను. ఏంటి తిన నానేను, శాంతమైపోవద్దును అని ఆచారం. అప్పటి వరకు మీకు శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు. మిగతా అన్నీ దేహపరంగా మానసిక పరంగా బయట నుంచి వచ్చే సుఖాలు మీరు ఎప్పుడు నమ్మకండి. అవి ఉరికే అవి వంతెన కింద నీరు ఎలా ప్రవహిస్తుందో, ఎలా వచ్చి వంతెన కింద నీరు వస్తుంది వెళ్ళిపోతుంది. అలాగే బాహ్య సుఖాలు మీరు ఏది అలా వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏంటి అవి నిలబడవు, బాహ్య సుఖాలు అవి నిలబడవు. తర్వాత ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు కూడా నిలబడవు. ఏంటి ఇంద్రియాలకు సంబంధించిన విషయాలకు మీకు నిలబడవు. అసలు సుఖం అనేది ముందు ఫండమెంటల్గా మంత్రంగా భగవాన్ చెప్పింది ఏంటంటే, సుఖం అనేది, శాంతి అనేది ప్రపంచంలో ఏ వస్తువులోనే లేదన్న సంగతి మీకు అనుభవంలోకి రావాలి. ఈ వాక్యం ఎంత బాగుందో మీరు చూడండి. ముందు ఇది రావాలి, ఇక్కడ కాంక్లూజన్కి రావాలి. అక్కడ ఏదో ఉంది, ఏదో ఉందంటే వెతకాలనిపిస్తుంది మనకు. ప్రపంచంలో ఏ వస్తువులో కానీ ఏ వ్యక్తిలో కానీ ఎక్కడ సుఖం అనేది లేదు, శాంతి అనేది లేదని ముందు మీకు తెలియాలి. సుఖం అనేది మీ కూడా మీద ఉంది, శాంతి అనేది మీ ఉదయంలో ఉంది. అది మీ ఉదయంలో ఉన్న శాంతి, అది ఇండిపెండెంట్, డిపెండెంట్ కాదు. బయట నుంచి ఎక్స్టర్నల్గా వచ్చే సుఖాలు ఒకవేళ మీకు ఏమైనా వస్తే అవి టెంపరీ. ఏంటి అవి టెంపరీ, పైగా డిపెండెంట్. ఇక్కడ ఉన్న సుఖం ఇండిపెండెంట్. ఏంటి ఇక్కడ ఉన్న సుఖం? ఇది స్వతంత్రమైన సుఖం, అది అస్వతంత్రమైన సుఖాలు. అలా వస్తాయి పోతాయి, డిపెండెన్స్ నిలబడదు, డిపెండెన్స్ నిలబడదు. ఇది ఇండిపెండెంట్ హ్యాపీనెస్. ఏంటి ఇండిపెండెంట్ హ్యాపీనెస్? ఎండ్లెస్గా ఉంటుంది. బయట నుంచి వచ్చే సుఖాలు ఎండ్లెస్గా ఉండవు. దానికి ఎప్పుడైతే మొదలు ప్రారంభమైందో ముగింపు కూడా వచ్చేస్తుంది. అంచేది ఎక్కడ ఉన్న సుఖం అది ఇండి స్వతంత్రమైంది కాబట్టి ముగింపు లేకుండా ఆ శాంతి ప్రభావం మీకు శరీరం పడిపోయినప్పుడు కూడా ప్రతి మనిషి ఎట్టే చేయవలసింది ఒకటి ఒకటి రెండు లేవని మహాత్మా గాంధీ చెప్పాడు. ఎట్టే చేయవలసింది ఒకటే రెండు లేవు. ఇప్పుడు మీకు ఉన్నారు, మీరు మీరు శరీరాలతో ఇప్పుడు ఉన్నారు, మీరు ఉన్నారు, మీకు శరీరం కూడా ఒకటి ఉంది. మీరు ఉన్నారు, మీకు ఒక శరీరం ఉంది, మీకు ఒక శరీరం ఉంది, మీరు ఉన్నారు, మా శరీరం ఉంది. ఇది మీరు శరీరం చావుకు రాకముందు మీ శరీర మీ దేహానికి ఈ చావు మీ దేహానికి ఏదో రోజున మరణిస్తారు మీరు, అది ఖాయం. అందులో మీకేమో అనుమానం పెట్టుకోకండి. ఏదో రోజున శరీరం చనిపోయి తెరుతుంది, చనిపోయి తెరుతుంది. అది ఏ రోజు మీ దేహం చనిపోకముందే, ఏంటి మీ దేహం చనిపోకముందే ఏ వస్తువుకి అయితే చావు లేదు, ఏ వస్తువు అయితే డెత్ లేదు, ఏంటి ఏ వస్తువుకి అయితే చావు లేదు, ఆ వస్తువు మీ హృదయంలో ఉంది. ఏంటి ఆ వస్తువు మీకు బతుకుండగా అనుభవంలోకి వస్తే మీ శరీరం కలిసి చనిపోయినా ఆ చావు లేని సద్వస్తువు మీకు అనుభవంలోకి వచ్చిన ఇప్పటికి నేను చనిపోవటం లేదు అనే యొక్క అనుభవం. అంటే మీకు మీరు చనిపోయినా మీరు ఉంటారనేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. మీరు ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే చావు అంటే ఎందుకు భయం, మరణం అంటే అందరికీ చాలా భయం, మరణం అంటే పేరు చెబుతూనే దుఃఖం వచ్చేస్తుంది. మరణం అంటే కొంతమంది ఎక్కువ సంవత్సరాలకు మరణం వస్తుందంటేనే కళ్ళంతా నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. మరణం అంటే ఎందుకు, మరణం అంటే ఎందుకు అంత భయం వస్తుంది? మరణం అంటే మరణించిన తర్వాత మనం ఉండవని కానీ ఉంటాం. ఇది బాగా అర్థం చేసుకోండి, సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. మరణించిన తర్వాత మనకు ఎందుకు భయం అంటే అంటే మరణించిన తర్వాత కూడా మనం ఉంటాం, మరణించిన తర్వాత కూడా మనం ఉంటాం కానీ ఉండవని అనుకోవటం వల్ల దుఃఖం వస్తుంది, సారం వస్తుంది, సారం వస్తుంది. ఈ మహాత్ములు అందరూ చేసే కృషి మిమ్మల్ని సార్వర్ ఎస్టేట్కి తీసుకెళ్ళటానికి. దుఃఖస్పర్శి ఎలా ఉంటుందో తెలియని స్టేట్కి మిమ్మల్ని తీసుకెళ్ళటానికి ఈ మహర్షులు మహాత్ములు యోగులు చేసే పని అదే. అయితే అన్సీన్ అండ్ అన్హేర్డ్ వాళ్ళు చేసే వర్క్ మీ కళ్ళకు కనపడదు, చెవులకు వినపడదు. ఇది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే శరీరం ఉండగానే చావు లేను వస్తువు మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు శరీరం పడిపోయిన అది కంటిన్యూ అయిపోతుందని మీకు తెలుస్తుంది. అది ఆ స్టేట్ని మీరు శరీరం చనిపోకముందే శరీరం చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటాం అనేటువంటి స్టేట్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇది మీ గోల్, జీవితంలో మీ గోల్ అది. శరీరం మరణించిన తర్వాత కూడా మనం ఉంటాం. అంటే శరీరమే కనుక మనమైతే శరీరం పోతే మనం పోతాం, శరీరం మనం కానప్పుడు శరీరం పోయినప్పుడు మనం పోం. ఆ స్థితిని మీరు బతికుండగా ఎక్స్పీరియన్స్ చేయాలి, బతికుండగా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడు భగవాన్ చేసింది అంతే కదా, ఆయన డెత్ ఎక్స్పీరియన్స్ ద్వారా డెత్ ఎస్టేట్కి వెళ్ళడం. ఆయన మామూలుగా కూర్చున్నాడు ఆయన రూమ్లో, చావు వచ్చి మీద పడింది, మరణం వచ్చి మీద పడింది, బ్రీదింగ్ ఆగిపోయింది, శరీరం అంతా కూడా శవం కింద అయిపోయింది, ఇంకేమి లేదు, వాడు ఈ శరీరం అంతా డెడ్ అయింది. ఆ డెడ్ శరీరాన్ని వాడు చూస్తున్నాడు లోపల నుంచి, శరీరం అంతా చనిపోయింది. ఆ చనిపోయిన శివరాన్ని సాక్షిగా వాడు చూస్తున్నాడు. ఏంటి సాక్షిగా వాడు చూస్తున్నాడు? ఈ శరీరాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో తగలేసేస్తారు. ఏంటి ఈ డెడ్ బాడీని తీసుకెళ్ళి శరీరాన్ని నా తగలేసి కాల్చి బూడిచ్చేసేస్తారు, కాల్చి బూడిచ్చేసేస్తారు. మరి శరీరాన్ని కాల్చేసినా నేను ఉంటున్నానని అనుభ ఆ నేను ఉంటున్నానని అంటే ఏ వస్తువుకైతే చావు లేదో, ఏ వస్తువు అయితే తానై ఉన్నాడో అక్కడ ఆ సత్య వస్తువు, ఆ సద్వస్తువు తనకి శరీరం అజ్ఞా మరణానుభవం ద్వారా ఆ సద్వస్తువు తనకి శరీరానికి చావు వచ్చింది. కానీ చెరిపోయి చనిపోతున్న శరీరానికి నాకు కొంచెం కూడా సంబంధం లేదు, ఇసుమంతయు సంబంధం లేదు, తల వెంట్రికంత సంబంధం లేదు. శరీరం చనిపోతే నాకు ఏమి సంబంధం లేదు, దానికి శరీరానికి నాకు ఏమి సంబంధం లేదు. నేను ఉన్నాను, నేను ఉన్నాను, ఐ యామ్, అదే దేవుడై ఉన్నది, నేను ఉన్నాను అనే అనుభవం. శరీరం పోయినా నేను ఉన్నాను అనే అనుభవం ఆయనకి శరీరం మరణ అనుభవం ద్వారా, మరణం లేని స్టేటు, మరణం లేని వస్తువు ఎలా ఉంటుందో దాన్ని 16వ సంవత్సరంలో అనుభవించాడు. నవ్ ఇమీడియట్లీ బికెమ్ ఈ ఒట్టి మాటలు కాదు, అది ఏదో పురాణాలను ఇమిటేటింగ్ చేయడం కాదు, ప్రాక్టికల్గా డెత్ను అనుభవించి ఆ డెత్లెస్ అంటే డెత్ ద్వారా డెత్లెస్ స్టేట్ పొందినవాడు రమణ స్వామి. అది ప్రపంచ చరిత్రలో, ప్రపంచ స్పిరిచువల్ హిస్టరీలో ఏవి ఇంకొక వ్యక్తికి ఇలా ఎవరికి రియలైజ్ చేసిన రాలేదు. కొన్ని నిమిషాలు పని అంతా జరిగిపోయింది. శరీరానికి మరణం రావటం, ఆ మరణాన్ని పంపారు అంటే ఆ మరణాన్ని శరీరానికి మరణం రావటం, ఆ మరణాన్ని పొందారు, మరణం లేని స్థితిని పొందటం, ఇదంతా కొన్ని క్షణాల్లో జరిగిపోయింది. అది దానికి కారణం దేవతల అనుగ్రహం. ఏంటది, ఏ దేవతల అనుగ్రహం కాను, ఏ దేవతల అనుగ్రహం, మనకి ఒక దేవత అనుగ్రహం ఉంటే చాలు ఆ మరణం లేని స్థితిని మనం కూడా పొందవచ్చు. ఒక దేవతాస్వరూపుడు అనుగ్రహం మనకు సరిపోదు, 10 మంది అనుగ్రహం అక్కర్లేదు, ఒక దేవతాస్వరూపుడు అనుగ్రహం కావాలి. అది మనం ఆ స్టేట్ని పొంది ఆ ఎటర్నల్ స్టేట్ని, ఆ డెత్ల స్టేట్ని మనం పొందుతాం. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. మీకు ఆశ ఉందో లేదో తెలుస్తుంది, అంటే ఆశ కనుక ఉంటే శరీరం వచ్చి తీరుతుంది. దానికి చివరి మంది నెక్స్ట్ మంది ఏంటంటే మంచి కర్మలు చేయండి, మంచి సంకల్పాలు రానివ్వండి, మంచి జన్మలు పొందండి. ఏది ఆశ అనే స్థితి మీరు ఆశ అనే స్థితిని విడిచిపెట్టుకున్న స్థితిలో ఉన్నప్పుడు, ఆశను గివప్ చేయలేనప్పుడు, అప్పుడు మామూలుగా వ్యవహారికంగా చెప్పారు, మంచి సంకల్పాలు రానివ్వండి, మంచి కర్మలు చేయండి, మంచి లోకాలు పొందండి, మంచి జన్మ, ఇది వ్యవహారం. కానీ ఆశ పోతే ఇంకా మీకు జన్మలతోటి సంబంధం లేదు. సత్సంగం వల్ల ప్రాపంచిక విషయాలతో సంబంధం తొలగుతుంది. ఇది ఏంటిది, ఇందాక చెప్పా ముగించలేదు, తిండిని నేను అర్థం ముగించాలి కదా, తిండి మరిపోస్తుంది, తిండిని నేను చేరితను. అంటే నీకు ఆహారమైన నేను, నువ్వు నా దగ్గరికి రావక్కర్లేదు, నేను నీ దగ్గరికి వచ్చాను. నీకు ఫుడ్ నేను అరుణాచలేశ్వరుడు, నీకు ఆహారమైన నేను, నువ్వు నా దగ్గరికి రాలేదు, నేనే నీ దగ్గరకు వచ్చాను. తిండిని నేను చేరితను. అయితే నువ్వేంటి ఈ నేను నేను అంటున్నా, ఆ నేను నువ్వు తినేయాలి. అంటే ఆ నేను నువ్వు తినేస్తే నాకు పేడ వదిలిపోతుంది, నీకు ఆకలి తీరుతుంది. నేనేదైతే నేను 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 అని అంటున్నానో ఈ నేను ఆహారంగా తీసుకో, నువ్వు ఈ నేననే ఆహారంగా తీసుకో. ఆహారంగా తీసుకుంటే ఈ నేననే పీడ నాకు వదిలిపోతుంది. అంటే నేను నేననే తలంపు నుంచి విడుదల పొందుతాను, నేననే తలంపు నుంచి విడుదల. మన మనస్సే మనకు నేనుగా వ్యక్తం అవుతాను, మన మనస్సే మనకి నేనుగా వ్యక్తం అవుతాను, అందులోంచి విడుదల పొందుతాను. అందులో మనోదేహముల్లోంచి నేను విడుదల పొందుతాను. అంచ ఈ నేను కనుక ఇప్పుడు నువ్వు కనుక భుజిస్తే ఈ మనోదేహముల నుంచి నేను విడుదల పొందుతాను, తిండిని నేను చేరుతాను, తిన నా నేను శాంతం అయిపోవద్దు అని నా చెల్ల. అంటే ఎప్పుడైతే మనం ఏ నేను అని ఏ నేను అయితే చెబుతున్నాము, లేకపోతే ఇది మనస్సే మనకు నేనుగా వ్యక్తం అవుతుంది, అహంభావం అనేది మనకు నేనుగా వ్యక్తం అవుతుంది, వ్యక్తి భావన మనకు నేనుగా వ్యక్తం అవుతుంది. ఇందులోంచి ఎవడైతే విడుదల పొందాడు, ఇందులోంచి ఎవడైతే విడుదల వాడికి శాశ్వతమైన శాంతి, వాడికి శాశ్వతమైన సుఖం ప్రసాదంగా ఇస్తాడు మీకు అందజే, అది ప్రసాదం, అది ప్రసాదంగా ఇస్తాడు మీకు అందజేస్తాడు. ఇక్కడ విషయాలతో ప్రాపంచిక విషయాలతో సంబంధం తొలగుతుంది. అంటే ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, మీరు భగవంతుడికి దూరంగా ఉంటున్నారు, మీ స్వరూపానికి దూరంగా ఉంటున్నారు, గుడ్నెస్కి దూరంగా ఉంటున్నారు, సెల్ఫ్ నాలెడ్జ్కి దూరంగా ఉంటున్నారు, మరి సెల్ఫ్ ఇండల్స్ సెల్ఫ్ కంట్రోల్కి దూరంగా ఉంటున్నారు, అనేటికి దూరంగా ఉంటున్నారు. మీరు ఏదైతే మీరై ఉన్నారో దానికి దూరంగా ఉంటున్నారు. ఏంటంటే ఏదైతే మీరై ఉన్నారో ఆ వస్తువుకి మీరు దూరంగా ఉంటున్నారు. అంటే మీకు ఈ లోపల ఏ వస్తువు అయితే మీరై ఉన్నారో దాంతో సంబంధం పెట్టుకోండి, దాంతో అనుబంధం పెట్టుకోండి, దాంతో ఏకం కండి, దాంతో ఏకం కండి. మీరు కాని విషయాల గురించి చింతిస్తూ వాటితో మీరు కాని విషయాలని మీరు మీద పెట్టుకుని దాని గురించి చింతిస్తూ అంటే ఏదైతే మీరేమన్నారో మీరు కాని అది దానితో సంబంధం అటాచ్మెంట్ మంచిదే. మీరు కాని విషయాలతో మీరు ఎక్కువ అనుబంధం పెట్టుకోవద్దు. ఏంటంటే అంటే ఇంతకీ ఏంటంటే మీరు కాని విషయాలతో అనుబంధం పెట్టుకుంటే మీరు స్వరూపానికి దూరం అయిపోతారు, మీరు కాని ప్రపంచానికి దగ్గర అయిపోతారు. మీరు కాని శరీరానికి, మీరు కాని ప్రపంచానికి మీరు దగ్గర అయిపోతారు. అంటే సత్యానికి దూరం అయిపోతారు, అసత్యానికి దగ్గర అవుతారు. అంచేది మీకు ఈ ప్రాపంచిక విషయాలతోటి సంబంధం తొలగితే ఆ సంబంధం ఎవరికైతే భగవంతుడి గీతలు ఒక మాట చెప్పాడు, లోకం కూడా చెప్పుకుంటా అంటే ఇలా వేసేద్దిగా సినిమాలు ఇలా చూస్తారు. టీవీ అంటే అర్థం ఏంటంటే సినిమా అంటే ఇంటికి వచ్చేసింది. టీవీ అంటే అర్థం ఏమిటి అంటే సినిమా మన ఇదివరకు సినిమా దగ్గరికి వెళ్ళి చూసేవాళ్ళం, ఇప్పుడు ఆ సినిమా మన ఇంటికి వచ్చేసింది, మన ఇంటికాడ చూస్తుంది, దాన్ని టీవీ అంటున్నారు. సినిమాలే కదా టీవీ ఏముంది, అన్ని సినిమాలు దానిగా శ్రద్ధగా చూస్తున్నాం. మీరు ఎవరైనా లోకం గొడవలు చెప్పుకుంటున్నారు అనుకోండి, ఇలా చెవి జాగ్రత్తగా పెట్టానంటారు. అంటే చెవులు కొన్ని కొంతమంది అంటారు ఈ గోడకు కూడా చెవులు ఉంటాయి, అవి కూడా ఉంటాయి. అంటే వినటం అనేది ప్రతి వాడికి అదొక లోకం గొడవలు ఏంటో, అంటే లోకవాసం ఉండి, అంటే ఆ లోకవాసం నుండి లోక విషయాలు చెప్పుకుంటా అంటే శ్రద్ధగా వింటారు. శ్రద్ధగా వింటారు లోక విషయాలతో. ఇక్కడ భగవద్గీతలో ఒక రహస్యం చెప్పాడు, ఇది అద్భుతంగా ఉంటుంది. ఇంతవరకు ఏ లోకం విషయాలు మీరు వింటూ వస్తున్నారు, ఇంతవరకు మీరు కళ్ళతోటి చూసింది, ఇంతవరకు మీరు చెవులతోటి విన్నది, మీ సద్వస్తువును తెలుసుకున్నారు, ఏదైతే మీరే ఉన్నారు, దాని అనుభవం పొందాక ఆ అనుభవం అనవంతరం. ఏంటంటే ఆ అనుభవం ఇప్పుడు కాదు, నాట్ బిఫోర్ బట్ ఆఫ్టర్. అనుభవం పొందిన తర్వాత అనంతరం ఇంతవరకు మీరు విన్నటువంటి విషయాల మీద, ఇంతవరకు మీరు చూసిన విషయాల మీద రోత పడుతుంది మీకని చెప్పారు. రోత పడుతుంది ఈ వాక్యం భగవంతుడు వాడాడు, మీకు రోత పడుతున్నారు. ఇప్పుడు కాదు, ఇక్కడ వస్తువు మీకు వ్యక్తమయ్యాక అప్పుడు తెలుస్తుంది మీకు ఈ విషయాల మీద రుబాత పట్టినట్టు ఎంత టైం వేస్ట్ చేసామని మనకు అనిపిస్తుంది. ఏంటి తర్వాత ఇంకోటి, మీరు ఎప్పుడన్నా మంచి విషయాలు ఉన్నారనుకోండి, ఏంటి పూర్వం ఇంతకాలం ఈ జీవితాన్ని ఈ సబ్జెక్టు తెలుసుకోకుండా వదిలేసామని అనుకోకండి. ఏ వయసులో మీకు ఇది సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ కలిగిందో ఆ సబ్జెక్టే ప్రారంభించి ఇంకా గతంలోకి వెళ్ళకండి. ఏంటి గతంలోకి వెళ్ళకండి, మీరందరూ అలా కూర్చోండి, మీరు ఎలా కూర్చొని ఉండండి. మీకు గతం ఏదైనా జ్ఞాపకం వస్తుంటే, అంటే గతంలోంచి జ్ఞాపకం వస్తుంది, ఆ గతం ఏదైనా జ్ఞాపకం వచ్చేటప్పటికి వెంటనే మీకు దుఃఖం వచ్చేస్తుంది. ఫర్గట్ ది పాస్ట్. మీరు ఎలా కూర్చోండి, మీరు జరిగిపోయిన గొడవలు ఏదైనా మీకు జ్ఞాపకం వస్తున్నాయని అనుకోండి, మీకు వెంటనే దుఃఖం వచ్చేస్తుంది. హాల్లో కూర్చున్నారు, సబ్జెక్ట్ వింటున్నారు, కానీ జరిగిపోయిన కూడా మీ జీవితంలో జరిగిపోయిన సంఘటనలు ఏదైనా గుర్తుకొస్తున్నాయనుకోండి, మీకు వెంటనే దుఃఖం వచ్చేస్తుంది. అందుకే ఫర్గట్ ది పాస్ట్. మీరు పాస్ట్ని ఫర్గట్ చేయలేకపోతే ఈ వర్తమాన కాలం, చేతిలో ఉన్న వర్తమాన కాలం కొంచెం జారిపోతుంది. వర్తమాన కాలం మీరు ఎప్పుడైతే ఉపయోగించుకోలేకపోతున్నారో మీకు ఇంకా భవిష్యత్తు లేదు. ఇంకా జరి గతం తలపెట్టుకున్నారా మీకు తలంపు వచ్చేది, ఏదో దుఃఖానికి సంబంధించిన తలంపు వచ్చేస్తుంది. ఫర్గట్ ది పాస్ట్, ఫర్గట్ ది పాస్ట్. ఎవ్రీథింగ్ ఇస్ అండర్ ఇఫ్ యూ ఫర్గట్ ది పాస్ట్. మర్చిపోతే ఏమీ లేదు. అంటే ప్రపంచంతో మీరు సంబంధం పెట్టుకుంటున్నారు, మీ లోపల దైవ సంబంధం మీకు ఏమి లేదు, ప్రాపంచిక విషయాలతో ఎక్కువ సంబంధం పెడుతున్నారు. అది మనసులోనే వాసనలో ధ్వంసం అవ్వాలి ముఖ్యం. అంటే ఏ కారణాల వల్ల మీ మనస్సు ఏ కారణం వల్ల బయటకు వెళుతుందో, ఏ ఇంద్రియం ద్వారా బయటకు వెళుతుందో చూసుకొని అబ్జర్వ్ చేయండి. ప్లీజ్ అబ్జర్వ్ ప్లీజ్ వాచ్ దిస్ మైండ్. మీ మనస్సు బయట ఎక్స్టర్నల్ సైడ్కి వెళ్ళినప్పుడు ఏ కారణం వల్ల మీ మనసు బయటకు వెళుతుంది, ఏ ఎందుకు వాండరింగ్ మైండ్. ఈ వాండరింగ్ మైండ్ని స్టాప్ చేసేవాడు ఎవడం లేడా? ఈ వాండరింగ్ మైండ్ ఏ కారణం వల్ల ఇది బయటకు వెళుతుంది, ఆ కారణం వాచ్ చేసుకోండి, ఆ కారణం చూసుకోండి, ఆ కారణం చూసుకోండి. అది అక్కడి నుంచి ఏ విషయం మీదకైతే మనసు వెళుతుందో అక్కడి నుంచి మనసును ఉపసంహరించాలి. ఆ మనసుని ఉపసంహరించాలి. ఆ వస్తువులోంచి మీ మనసుని ఉపసంహరించాలి. అలవాటును బట్టి మనసు వెళుతుంది, అలవాటును బట్టి మనసు బహిర్ముఖం అవుతుంది. ఏ అలవాటు వల్ల మనసు బహిర్ముఖం అవుతుందో చూసుకొని దాన్ని విత్డ్రా చేయాలి. దాన్ని విత్డ్రా చేసి రిపీట్ చేయకూడదు. విత్డ్రా చేసి రిపీట్ చేయకపోతే స్లోగా వాసన రెడ్యూస్ అయిపోతుంది. వాసనాక్షయం అవ్వకుండా ఎవరికి ఆత్మజ్ఞానం కలగదు. ఈ వాసనాక్షయానికి పూర్వం ఋషులు, యోగులు తపస్సులు చేయటం, యోగ అభ్యాసాలు చేయటం, ఇంకా రకరకాల ఎక్సర్సైజులు చేయటం, అనేక రకాలుగా ఈ హ్యాబిట్స్. అంటే ఈ హ్యాబిట్స్లోంచి బయటికి రావటానికి చాలామంది పూర్వీకులు చాలా కష్టపడి తపస్సులు చేశారు. తపస్సు అంటే ఎండింప చేయటం. తపస్సు అంటే ఏంటి? ఎండింప చేయటం. మీరు ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలు ఎండింప చేయటమే తపస్సు, అదే తపస్సు. అంటే ఈ వాసనలు, ఈ వాసనలు ధ్వంసం చేయాలి, కాల్చి బూడి చేయాలి. మీ శరీరాన్ని కాల్చి, మీ శరీరం శవం అయిన తర్వాత దాన్ని కాల్చి ఎలా బూడిచ్చేస్తున్నారు, ఈ లోపల శరీరానికి మరణం రాకముందే మీలో ఏ వాసన అయితే, మీ ఏ వాసనలు అయితే పునర్జన్మకు కారణం అవుతున్నాయో, ఏ అలవాట్లు అయితే పునర్జన్మకు కారణం అవుతున్నాయో, ఏ తలంపులు అయితే పునర్జన్మకు కారణం అవుతున్నాయో, వాటిలాంటి నీ శరీరం ఉండగానే కాల్చి బూడిచ్చేయాలి. అయితే మానవ ప్రయత్నం ఒకటి సరిపోదు, దానికి గురువు అనుగ్రహం ఉండాలి, ఈశ్వరు అనుగ్రహం ఉండాలి. మనిషి ఒక్క బలహీనతలోంచి మీరు బయటకు రావాలంటే ఈశ్వరు అనుగ్రహం లేకుండా మీరు బయటకు రాలేరు. ఏదో ఒక దేవతాసురుడి అనుగ్రహం లేకుండా ఒక్క హ్యాబిట్లోంచి మీరు బయటకు రాలేరు, బయటకు రాలేరు. అంటే ఈ అలవాట్ల వల్ల మీరు బలహీన పడుతున్నారు ఆధ్యాత్మికంగా. అందులోంచి మీరు బయటకు రావాలంటే ఏదో ఒక దేవత మీ ఎఫర్ట్తో, మీ ప్రయత్నంతో పాటు ఒక మహాత్ముడి యొక్క, లేకపోతే ఒక మహర్షి యొక్క, లేకపోతే ఎవడో దేవతాస్వరూపుడు యొక్క అనుగ్రహం లేకుండా, వాడి గ్రేస్ లేకుండా, వాడి కంపాషన్ లేకుండా, ఆ బలహీనతల నుంచి మనిషి బయటకు రాలేడు. మనసులో ఉన్నవాడు బయట ధ్వంసం వచ్చాడు. మీరు ఈ ప్రాపంచికమైన విషయాలు అటాచ్మెంట్స్ తగ్గించుకోవాలి. ఈ అటాచ్మెంట్స్ వల్లే మనకు ఎక్కువ దుఃఖం వస్తాం. అటాచ్మెంట్ ఆ అటాచ్మెంట్ మనకు దుఃఖం తీసుకొస్తుంది. అటాచ్మెంట్ వల్ల మనకు దుఃఖం తీసుకొస్తుంది. అంచేత మానసికమైనటువంటి ఈ సంబంధాలు లేనటువంటి మానసికమైన అనురక్తి ప్రపంచ విషయాల మీద ఎవరికైతే మానసికమైనటువంటి అటాచ్మెంట్ లేదో వాడు నిశ్చలమైన దానిలో నిర్మలమైన దానిలో, అంటే ఏదే ఏ వస్తువు అయితే నిశ్చలమైనదో, ఏ వస్తువు అయితే నిర్మలమైనదో, ఏ వస్తువులు అయితే సుఖం ఉందో, ఏ వస్తువులు అయితే శాంతి ఉందో, ఏ వస్తువులు అయితే చావు అనేది సూర్యుడికి ఏ విధంగా అయితే చీకటి తెలియదో, అలా ఏ వస్తువుకి అయితే చావు లేదో, ఆ వస్తువులో మీరు లయం అవుతారు. అది ఒకటి. అప్పుడు ఇంకా పొందవలసింది అంటే మీకేమి లేదు, పొందటానికి ఏం మిగలేదు. మేము అది అచీవ్ చేయాలి, ఇది అచీవ్ చేయాలి మీరు అనుకుంటా అంటే మీరు పొందవలసింది పొందలేదని. అది పొందవలసింది పొందాక ఏంటంటే పొందవలసింది పొందాక వాళ్ళు ఎచ్చు దానికంటే అచీవ్మెంట్ ఇంకోటి ఏం లేదు. అది అచీవ్ చేశాక ఇంక అచీవ్మెంట్స్ ఏమి ఉండవాడు. అది ఏదైతే పొందాలో దాన్ని పొందాక ఇంకా బయట వాళ్ళు అచీవ్ చేసేది బయట వాడికి అచీవ్ చేసేదేం ఉంది. అంటే కర్మ వాడిని విడిచిపెట్టేస్తుంది. కర్మని వీడి విడిచిపెట్టాం కదా, కర్మని వాడి కర్తృత్వం విడిచిపెట్టేసినప్పుడు కర్మ కూడా విడిచిపెట్టేస్తుంది. అయితే అవతార పురుషులు ఎందుకు వర్క్ చేశారంటే స్వార్థం కోసం కాదు, ప్రజాక్షేమం కోసం, ప్రజా సంగ్రహం కోసం అవతార పురుషులు పనిచేశారు. వాళ్ళు రావటం అంతే. అయితే వాళ్ళకి భగవంతుడికి మన రాముడు ఉన్నాడు అనుకోండి, లేకపోతే కృష్ణుడు ఉన్నాడు అనుకోండి, మనకి వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళకి దేహం ఉంది మనకి దేహం ఉంది. వాళ్ళకి దేహం ఉన్నప్పుడు లోపల ఎవరిలో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. దేహం ఉన్నా ఈ దేహంతో మనకేమి సంబంధం లేదు, లోపల ఎవరిగా వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మనం దేహంతో కలిసి ఈ దేహమే మనం అనుకుంటాం, దేహంతో పూర్తిగా కలిసిపోతాం. అంటే దేహబుద్ధిని విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఉండం మనం. వాళ్ళకి దేహం ఉన్న దేహబుద్ధి ఇసుమంతయం ఉండదు, లోపల వాళ్ళు ఎవళ్ళు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఎన్టీ రామారావు ఆడదాన వేషం వేస్తే వాడు ఆడదాన వేషం వేస్తున్నాడు మనకు కనిపించిన, నేను ఆడదాన కాదు నేను మగవాడిని ఆడికి తెలుస్తూ ఉంటుంది. అలాగే భగవంతుడు ఒక శరీరం రూపం ధరించి వచ్చినప్పటికీ ఆడి శరీరం కాదు, లోపల ఎవడో వాడెవడో వాడికి తెలుస్తా ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఏదో కృష్ణుడికి శరీరం ఉందో మనకి శరీరం ఉందని అనుకోకండి. వాళ్ళ శరీరం ఉన్నావా, నువ్వు చూసేది నేను కదా, ఆయన ఎవడో నాకు చూపించాడు పూరి జగన్నాథస్వామి. నేను ఏదిగా ఉన్నాడో అది నువ్వు చూడటం లేదు, నువ్వు చేసే ఈ శరీరాన్ని నేను కాదు, నువ్వు చూస్తే ఈ శరీరాన్ని నేను కాదు అని ఒక ప్రత్యక్షంగా అలా చూపించాడు పూరి స్వామి. ఇక్కడ నిశ్చలమైన దానిలో లయం అవుతావు. అంటే నీకు అటాచ్మెంట్ ప్రపంచంతో అటాచ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఏంటి ప్రపంచంతో అటాచ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి? ఈ ప్రపంచం ఎటువంటిదంటే కుక్కతోకలాంటిది. కుక్కతోక వంకర ఎవడో తీరేడు. అలాగే ప్రపంచంలో ఉన్నది అంతే. ప్రపంచంలో ఎప్పుడు ఈ ప్రపంచాన్ని పూర్తిగా బాగు చేద్దామని అనుకున్నవాడు దిగి ఎవడో ప్రపంచాన్ని ఎంతవరకు ఎవడో బాగు చేయలేదు. ఈ ప్రపంచాన్ని బాగు చేస్తామని చెప్పి ప్రయత్నం మొదలుపెట్టి ఫెయిల్ అయిన వాళ్ళు కానీ కుక్కతోక వంకర ఎవడ తీయలేడు, ఈ ప్రపంచాన్ని కూడా ఎవడో బాగు చేయలేడు. అనేక రిఫార్మర్స్ వచ్చారు, అనేక మంది అవతార పురుషులు వచ్చారు, అనేక మంది యోగులు వచ్చారు, అనేక మంది మహాత్ములు వచ్చారు. ఈ సమాజంలో ఉన్న రాగద్వేషాలు, ఈ సమాజంలో ఉన్న కుట్ర ఏమైనా తగ్గిపోయిందా? అదే సమాజాన్ని అనుసరించొద్దు. ఏంటి సమాజాన్ని అనుసరించొద్దు? మన మట్టుకు వ్యక్తిగతంగా మన ప్రయత్నం మనం ఏదో మనం ప్రయత్నం మన ఏదో మన ప్రయత్నం మనం చేసే ట్రూత్ని కనుక రియలైజ్ చేస్తే అంటే ట్రూత్ని కనుక రియలైజ్ ఈ రియలైజేషన్ ఇతరులకు కూడా ఉపయోగపడుతున్నాం. నువ్వు ఎవరికో ఇల్లు కట్టి పెట్టావు, ఎందుకు కట్టావు? ఆ భగవంతుడు ఎప్పుడు చేస్తా అంటే నువ్వు చేసే పని చూడడం. అసలు ఆ సంకల్పం, నువ్వు ఆ పని చేసినప్పుడు నీ సంకల్పం ఉంటుంది, ఆ పని చేసినప్పుడు నీ తలంపు ఎలా ఉంది అంటే ఏ తలంపు పెట్టుకుని ఆ ఇల్లు కట్టావు, ఏ సంకల్పం పెట్టుకుని ఆ ఇల్లు కట్టావు అని ఆ సంకల్పాన్ని చూస్తాడు. కానీ బయట ఈ పని కాదు, అది ఎవరిది అంతర్జాప హృదయంలో. అంటే భగవంతుడు తెలియకుండా మనం ఏ పని ఇచ్చే, అంటే మనం చేసే ప్రతి పని భగవంతుడు చూస్తున్నాడు, మనం చేసే ప్రతి మాట భగవంతుడు వింటున్నాడు. అంచేది ఈ విషయం మనం మర్చిపోయాం. మనం చేసే ప్రతి పని భగవంతుడు చూస్తున్నాడనే సంగతి మనం మర్చిపోకూడదు. అంచేది మనం ఏదో సాధన చేయకుండా ఉండలేము. ఓ రామ శ్రీరామ దశరథ రామ జానకి రామ తనువు తాను కాదని తెలిసిన వాడికి తనువు తాను కాదని తెలిసిన వాడికి తపమేళ జపమేళ యోగమేళ రామ 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 శ్రీరామ దశరథ రామ జానకి రామ తనువు తాను కాదని తెలిసిన వాడికి జపమేళ తపమేళ యోగమేళ శాగరాజస్వామి. నేను శాగరాజస్వామి గారి ఇంటికి వెళ్ళాము. వెళ్ళేటప్పటికి ఇల్లు పరిస్థితి మారి తర్వాత కమిటీ మార్చేశారు. తర్వాత కమిటీ మారిన తర్వాత ఇప్పుడు ఇల్లు పరిస్థితి బాగానే ఉంది. వెళ్ళేటప్పుడు ఇల్లుకి ఇల్లు అంత మెయింటైన్ సమాధి బాగానే మెయింటైన్ చేస్తున్నారు శాగరాజు శాగరాజస్వామి. శాగరాజు గురించి భగవాన్ ఒక మాట చెప్పారు, ఆయన పాటలు పాడాడు. శాగరాజు గురించి భగవాన్ చెప్పి ఆయన పాటలు పాడాడు. ఆయన పాడి పొందలేదు, పొందవలసిన వస్తువుని పొందాడు. అయితే పాటలు పాడి పొందలేదు, ముందు పొందవలసింది పొంది తర్వాత పాటలు పాడాడు. పాడి పొందలేదు, పొందవలసింది ఏదో పొంది తర్వాత పాటలు పాడాడు. పాడు శాగరాజు అంటే తనువు కాదని, తనువు తాను కాదని తెలిసిన వాడికి తాను దేహం కాదని, తాను దేహమాత్రుడు కాదని, దాని పుట్టేవాడు చనిపోయేవాడు తాను కాదని ఎవరికైతే అనుభవం కలిగిందో, ఎవడైతే నేను చెప్తున్న ఈ విషయాన్ని ఎవడైతే రియలైజ్ చేశాడో వాడికి తపస్సులు ఎందుకు, యోగాలు ఎందుకు, జపాలు ఎందుకు, యజ్ఞాలు అంటే వాడు ఒడ్డుకొచ్చేసాడు. ఒడ్డుకొచ్చేసాడు వాడు యజ్ఞాలు యాగాలు వాడికి సంబంధం ఏంటి, వాడికి పని ఏమని ఆడు ఎక్కడ చెయ్యి పెడితే అక్కడ నీరు అందుతుంది ఆడికి. ఇంకా ఆడికి నదులు ఎలా, నూతులు ఎలా, పిల్లే వాటర్లు ఎలా. ఎక్కడ చెయ్యి పెడితే వాడికి వాటర్ తాగటానికి వాటర్ తాగుతా అంటే ఎక్కడ కుళాయి దగ్గరికి పట్టిక పరిగెట్టవలసిన పని వాడికేముంది. అని చెప్పి డూ ఆర్ డై, మీరు సాధించవలసింది అంటే ఈ జన్మలోనే సాధించండి. ఏమో రాబోయే జన్మలు ఎలా ఉంటాయి, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి. డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ. మీరు పొందవలసినటువంటి ఆ సుప్రీం స్టేట్ని, ఆ నిర్వాణ స్థితిని, మోక్ష స్థితిని ఎప్పుడో పొందుదామని అలా అనుకుంటే మీరు పొందలేరు. అది ఇప్పుడే ప్రారంభించండి. అంటే ఇప్పుడే నాట్ హియర్ హియర్ అన్నావు, హియర్ అండ్ నౌ, ఎప్పుడో కాదు ఎక్కడో కాదు ఇక్కడే ఇప్పుడే మీరు ఆ వస్తువును తెలుసుకునే ప్రయత్నం ప్రారంభించండి. అంటే వస్తువును తెలుసుకునే ప్రయత్నం మీరు ప్రారంభించండి. ఈ సాధ్యమైనంతవరకు మీరు శరీరానికి మరణం రాకముందు దాన్ని పొందటానికి చూసుకోండి. అంటే ఎప్పుడైతే మీకు వాసన ధ్వంసం అయిందో, ఎప్పుడైతే మీకు వాసనలు ఇప్పుడు కంప్లీట్గా ధ్వంసం అయిపోయిందో, అప్పుడు మీరు జీవన్ముక్తి స్థితిని పెంచాలి. భగవద్గీత ప్రయోజనం కూడా మిమ్మల్ని అందరినీ గుణాతీతులు చేయాలని, మిమ్మల్ని అందరూ ఎప్పుడో విదేశ ముక్తులు కాదు, ఎక్కడో మరణానంతరం పొంది ఏదో లోకంలో పొందడం ముక్తం లేదు. మీరు ఇక్కడ ఉండగానే మిమ్మల్ని జీవన్ముక్తి స్థితికి, శరీరం ఉండగానే మిమ్మల్ని ముక్తి స్థితిగా పొందటానికి జీవన్ముక్తి ఈ లోకంలో ఇక్కడ ఉండగానే ఇప్పుడే, ఇప్పుడు ఈ శరీరం మరణించిన తర్వాత కాదు, శరీరానికి మరణం రాకముందే మిమ్మల్ని గుణాతీతులు చేయాలని, మిమ్మల్ని జీవన్ముక్తులు చేయాలని, అది దాని భగవద్గీత యొక్క ఉద్దేశం. అదే ఏ గుణాలైతే మిమ్మల్ని పీడిస్తున్నాయో ఆ గుణాల నుంచి మిమ్మల్ని విడుదల చేయాలని భగవద్గీత ప్రయోజనమే. అంటే ఆ నిర్గుణ స్థితిని, ఆ నిరాకార స్థితిని పొంది మీ చేత పొందము చేయటానికి భగవద్గీత ప్రయత్నం చేసినాం. భగవద్గీత కొంతమంది అనుకుంటారు యుద్ధం ముందు ఎలా చెప్పగలిగాడండి, యుద్ధం ముందు టెన్షన్ ఉంటుంది కదా, యుద్ధం ముందు కృష్ణుడు ఎలా చెప్పగలడు భగవంతుడు, మీరు చెప్పిన ఒక్క పాయింట్ మీదే నేను దేవుడు అని చెప్పాను నన్ను. వాడికి టెన్షన్ ఉంటే దేవుడు ఎలా అవుతాడు, యుద్ధం అంటే టెన్షన్ ఉంటే వాడికి దేవుడు ఎలా అవుతాడు, వాడు యుద్ధానికి ఎలా వచ్చేవాడు, చిలుక బట్టలు తొడుక్కునేవాడు, వాడికి డెకరేటర్ దాడ్డానికి చిలుక బట్టలు తట్టుకోడు, మెళ్ళలో ఏదో ఒక వస్తువు ఉండేది. మామూలుగా పెళ్ళోరి పెళ్ళోరి ఇంటికి మీరు ఎలా వెళ్తారు, అలా ముస్తాబు యుద్ధానికి వచ్చేవాడు, డెకరేటర్ కాదు. ముస్తాబు అంటే ఆయనకి ఇష్టం, ముస్తాబై యుద్ధానికి వెళ్తా ఏంటి అర్జున, ఏంటి నీ తాతగారు నా చొక్కాలు చింపేస్తున్నారు, మరి యుద్ధానికి వెళ్తే చంపరా, యుద్ధానికి వెళ్తే ముద్దెట్టుకుంటారా, ఏ అర్జున ఏంటి మీ తాతగారు తీవ్రంగా యుద్ధం చేయాలన్నారండి, మీ తాతయ్య పని పరిస్థితి ఏం బాగోలేదు. అంటే నీవు నువ్వు నీతో యుద్ధం చేస్తే పర్వాలేదు, నేను నీ రథం తోలుతున్నాను, నా చొక్కాలు అనేవి చంపేస్తున్నాడు, పైగా సిరుకు చొక్కాలు అవి, ఆ కృష్ణుడితోడికి నీ మామూలు సిరి ఆ సిరుక్కుతో మళ్ళీ వెరైటీ రోజుకో చొక్కా వేసుకెళ్తాడు యుద్ధానికి, అంటే దానికి డెకరేటెడ్ గాడ్ అంటారు. మెళ్ళ కూడా ఏదో ఒక వస్తువు ఉంటుంది, బోడి మెడతాడు ఉండడు. ఏం నా బట్టలు చింపేస్తాడేంటి వీడు, ఇద్దరు చంపరా మరి. అంటే నీ తాతయ్యతో నువ్వు కూడా యుద్ధం బాగా చేయి, తాతయ్యని అభిమానం పెట్టుకోవద్దు అని చెబుతున్నాడు. అది నా బట్టలు చిరిగిపోతున్నాను, నేను ఏదో నీకు సహాయం చేయడానికి రథంతో నీకు సహాయం చేయడానికి నేను వస్తే నా బట్టలు చింపేస్తున్నాడు. అది అయితే నీవు ఈ వాసన క్షయం మొక్కి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అంటే రీబర్త్ కథ కారణం, మీరు చనిపోయిన మీకు ఒక్క వాసన మిగిలిపోయింది అనుకోండి, అన్ని వాసనలోంచి బయటపడ్డారనుకోండి, ఒక టెండెన్సీ మిగిలిపోయింది అనుకోండి, ఆ ఒక్క వాసన మీకు మళ్ళీ శరీరాన్ని తీసుకొస్తుంది. ఏమో మాయ చెప్పలేము, ఏదైతే లేదో దాన్ని మాయ అంటారు. బస్తా 2 రూపాయల రోజుల్లో 10 కోట్లు దానం చేసినటువంటి బట్టను వస్తారు. మెడ్రాస్ సెంట్రల్కి 20 మైళ్ళ దూరంలో ఉన్నాడు సమాజ్ చూసారండి, బట్టన వస్తారు సమాజ్. ఈ 10 కోట్లు దానం చేసినటువంటి బట్టన వస్తారు, ప్రాణం పోయే టైంలో నాకు చెప్ప మీద కుక్క మీద ఈ బుద్ధి పోవటం లేదన్నాడు. నేను చనిపోతే ఈ చెప్ప ఆవిడ పట్టిపోతాడు, నేను చనిపోతే ఈ కుక్కకు అన్నం ఆవిడ పెడతాడు అని ఆలోచనలో ఉన్నాను. ఏ ఎందుకు తపస్సు చేసినట్టు, ఎందుకు ఇచ్చాగలండి నేను చేసినట్టు, నాకు ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది, కానీ నా బుద్ధి భగవంతుడిని పట్టుకోవటం లేదు, ఈ చెప్పను పట్టుకుంటుంది, కుక్కను పట్టుకుంటుంది, నా తర్వాత ఈ కుక్కను ఆవిడ పెంచుతాడు, నా తర్వాత ఈ చెప్పను ఆవిడ పట్టిపోతాడు. 10 కోట్లు దానం చేసిన వాడి బుద్ధి చెప్పను పట్టుకుని మరణించేటప్పుడు ఇది మాయ. అంటే నా అనుగ్రహం లేకుండా, నా దయ లేకుండా, నా కంపాషన్ నీకు లేకుండా, నా మెరిసి నీ తల మీద లేకుండా మాయలోంచి బయటపడతారని నీకు మీరు అనుకోవద్దు. నా అనుగ్రహం ఎవడైతే పొందాడో వాడి మాత్రమే బయట చేష్టల వల్లే వాడు అనుగ్రహం. వాడు బయట చేష్టల వల్లే కేవలం మోక్షం వచ్చేస్తానని చెప్పలేం. అంత మాత్రం చేస్తే వాడు మాయను జయించాడని చెప్పలేం. నా ఈ దయ లేకుండా, నా అనుగ్రహం లేకుండా మీరు మాయలోంచి బయటపడలేరు. మాయ అంటే ఏది లేదు, అది ఆ లేనిదే మనకు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, అదే మాయ. అందులోంచి మీరు బయటపడటానికి నా అనుగ్రహం లేకుండా, నా దయ లేకుండా మీరు పొందటం అసాధ్యం అనే భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి ఓ వాక్యం. భగవాన్ ఇది భగవాను వాక్యం, ఒక యోగ ఋషి చెప్పింది కాదు, చిన్న నుంచి పైకి వచ్చిన వాడు చెప్పింది కాదు, పైనుంచి కిందకు వచ్చిన వాడు చెప్పినటువంటి వాక్యం. ఒక్క టెండెన్సీలోంచి మీరు బయటకు రాలేరు నా అనుగ్రహం లేకుండా. ప్లీజ్ రిమెంబర్ మే, ఆల్వేజ్ రిమెంబర్ మే, మోర్ రిమెంబర్ మీ అండ్ మోర్ మోర్ అండ్ రిమెంబర్ మే. మీకు సత్పురుషుడు సహవాసం దొరికితే ఇతర నియమాలతో పెద్ద పని లేదు. మీకు సత్పురుషులు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు అరిటాకు వండుతారు, వాళ్ళు అరిటాకు వాళ్ళే కొంటారు, వాళ్ళే వండుతారు అంటే వాళ్ళే వండుతారు, వాళ్ళే మీకు వడ్డిస్తారు అంటే మీరు తినటం అనే పని చేస్తే సరిపోదు. అటువంటి సార్ అంటే హోలీ కంపెనీ అటువంటి ఏంటి, హోలీ కంపెనీ అటువంటిది. అది సత్పురుషులతో సహవాసం కనుక మీకు పూర్వజన్మ, మీకు పూర్వజన్మ సంబంధాన్ని బట్టి, మీరు పూర్వజన్మలో మీరు చేసిన పుణ్యాన్ని బట్టి మీకు సత్పురుషుడు సహవాసం కనుక దొరికితే ఇతర నియమాలతో పెద్ద పని లేదు. అంటే ఇతర ఇతర ఇతరత్ర మీరు చేసుకున్నటువంటి ఈ స్నానాలు ఎటువంటి వాటితో పెద్ద పని లేదు. అంటే పూజలు స్నానాలు ఇటువంటి ఈ పూజలు జపాలు స్నానాలు అన్నింటికంటే కూడా ప్రఖ్యాతమైనటువంటి హోలీ కంపెనీ ముఖ్యం. అంటే మీ సత్పురుషుడు సహవాసం కనుక దొరికితే ఇవన్నీ సెకండరీ, మీరు చేసే స్నానాలు జపాలు ఇవన్నీ కూడా ఇవన్నీ సెకండరీ అన్నాం. అంటే గాలి న్యాచురల్గా ఎయిర్ వస్తా అంటే విసన కడతోటి పని. ఈ సీలింగ్ ఫ్యాన్తో పనే ఉంది, న్యాచురల్గా ఎయిర్ వస్తా అంటారు. ఆ సత్పురుషుల సహవాసం కూడా న్యాచురల్ ఎయిర్ అంటుంది, నార్మల్ ఎయిర్ అంటుంది. ఓలీ కంపెనీ ప్రభావం అటువంటిది, ఓలీ కంపెనీ ప్రభావం అటువంటిది. నీకు ఏదైనా ఇదే గంగాజలం వల్ల పాపం పోతుందని, గంగాజలం వల్ల దోషం పోతుందని, కల్పవృక్షం వల్ల దరిద్రం పోతుందని ఇవన్నీ చెబుతూ ఉంటారు. కానీ శాస్త్రాల్లో చెబుతూ ఉంటారు, వెన్నెల వల్ల పాపం, కల్పవృక్షం వల్ల దరిద్రం, గంగాజలం వల్ల పాపం తొలగిపోతాయని ఇవన్నీ అంటూ ఉంటారు. కానీ నువ్వు సత్పురుషుల సహవాసం దొరికితే, సత్పురుషుల సహవాసం కనుక నీకు దొరికితే ఇప్పుడు నీ పైన చెప్పిన అన్నీ సహజంగానే పోతాం. చంద్రుడు వల్ల తాపం పోతుందని చెప్పాడు కదా శాస్త్రంలో. సత్పురుషుల సహవాసం కనుక నీకు దొరికితే ఈ కల్పవృక్షం చేసే పని, తర్వాత వెన్నెల చేసే పని, కల్పవృక్షం చేసే పని, గంగాజలం చేసే పని, ఇవన్నీ పనులు సత్పురుషుల వల్ల మీరు చేయబడతాయి. సరే రమేష్ మా ఇప్పుడు 5 అయిపోతుంది. ఇప్పుడు మేము రమేష్కి ఇంతకుముందు రమేష్ టైం నేను కొంత తినేసాను, ఎక్స్క్యూజ్ మీ, రమేష్ టైం కొంత నేను తినేసాను, రమేష్ మాట్లాడలేదు. అది రమేష్ అతను ఎంత టైం తీస్తూ అరగంట వరకు మాట్లాడవచ్చు, 1/2 గంట అరగంట మాట్లాడటానికి ఇంకా టైం ఉంది. అని చెప్పారు. ఈ సత్సంగం విశాఖపట్నం భక్తులు ఏర్పాటు చేశారు. సరసంగా ఎక్కడ జిన్నూరులో కానీ హైదరాబాద్లో కానీ అరుణాచలంలో కానీ ఎక్కడైనా దీపం వెలిగించడం భక్తుల చేత వెలిగి ఎవరో ఒకరు భక్తులు వెలిగిస్తారు. అంటే ఈవేళ సాయంత్రం మన సుజాతనే విష్ణు వెలిగిస్తారు. సాయంత్రం 6 దీపాన్ని లిట్టి చేస్తారు. ఆ దీపం ఆ జ్యోతి స్వరూపం అంటే ఈశ్వరుడు ఆ జ్యోతిగా మొట్టమొదట దర్శనం ఇచ్చాడు. తర్వాత గిరిగా దర్శనం ఇచ్చాడు. తర్వాత లింగ రూపం, గిరి రూపం, జ్యోతి రూపం, మొట్టమొదట జ్యోతి రూపం. తర్వాత జ్యోతి గిరిగా ఉపసంహరించబడింది. మళ్ళీ ఆ గిరి అందరూ పూజ చేసుకోవడానికి అనుకూలంగా లింగ రూపం ఉంది. ముందు జ్యోతి రూపం, తర్వాత గిరి రూపం, తర్వాత లింగ రూపం. అంచేది మొట్టమొదటిలో జ్యోతి రూపంగా ఆయన దర్శనం ఇచ్చాడు కాబట్టి ఈ రోజున 6 సాయంత్రం 6 అంటే 6 దీపం నిట్టి చేయడం జరిగిపోవాలి. ఎంచేదంటే ఆ టైంలో ఆయనకు దర్శనం అయింది. బ్రహ్మ విష్ణువులకు ఆ దర్శనం ఆ టైంలోనే ఆయనకి దర్శనం అయింది. అంచేది సాయంత్రం జ్యోతి దర్శనం అవుతుంది. నాకు ఎక్కడైనా జన్నూరులో అయినా హైదరాబాద్లో అయినా అరుణాచల్ అయినా ఎవరొకరు భక్తులు ఎవరొకరు జ్యోతి వెలిగిస్తున్నారు. అలాగే ఈ రోజున ఇక్కడ సుజాత వీళ్ళు వెలిగిస్తారు, జ్యోతిని రెడ్డి చేస్తారు అని చెప్పి ఆ జ్యోతిని తిరగించి తర్వాత మీకు ప్రసాదాలు వినియోగం చేస్తారు. ఆ జ్యోతి దర్శనం మీకు అయిన జ్యోతి దర్శనం మన కళ్ళకు ఆనందం. ఆ జ్యోతిని చూస్తే మన నేత్రాలకు నేత్ర ఆనందం అంటారు. నేత్రాలకు ఆనందం. మీరు ఎక్కడైనా మంచి పాట వింటారంటే అది మీ చెవులకు ఆనందం. ఈ జ్యోతి ఎవరికంటే మన నేత్రాలకు ఆనందం. అంటే ఈరోజున మీరు అందరూ కూడా ఈ సభని జయప్రదం చేసి మేము అందరినీ రావద్దని చెప్పాం. మేము మా ప్రాంతానికి మేము అందరినీ రావద్దని ఫోన్లు చేశారు. నేను చేయలేదు, మా భక్తులు చేయించారు. ఇక్కడి నుంచి ఎవరు రాకుండా ఎవరు రాకుండా అంటే అయినప్పటికీ సభను ఎందుకు మా భక్తులు కూర్చోవడం అంటే అర్థం ఏంటంటే మనిషి మనిషి తగలకుండా కూర్చుంటే కూర్చోకూడదు. కూర్చోవడం అర్థం మనిషి మనిషి తగలకూడదు, అది కూర్చోవడం అర్థం. అంటే మనిషి మనిషి తగిలితే మీకు కూర్చోవడానికి ఆ ప్లేస్ సరిపోవటలేదని మా భక్తులు రాకపోవడం నేను సంతోషిస్తున్నాను. ఇక్కడ ఉన్న భక్తులకి మంచి అవకాశం దొరికింది. మా భక్తులు వస్తే ఈ హాల్ పట్టదు, అందరూ కంజెస్టెడ్గా ఉంటుంది. అంటే మా భక్తులు రాలేదు, మీరు వచ్చినందుకు నాకు ఎక్కువ సంతోషంగా ఉంది. అంటే మా భక్తులు నన్ను రోజు చూసేవాళ్ళు విశాఖపట్నం వచ్చాయని చూస్తారు. అంటే ఈ బుజ్జి అందరికీ ఫోన్ చేసేసాడు రావద్దు రావద్దు రావద్దని. వాళ్ళు మానేశారు, వాళ్ళు మానే అయినా ఈ విశాఖపట్నం భక్తులు ఇక్కడ శ్రవణం చేయడానికి మీరు అందరూ వచ్చి ఈ సభను పైగా జయప్రదం చేశారు. హాల్ ఇది పుల్లు, హాల్ అంతా పుల్లుగా ఉంది, హాల్ అంతా పుల్లుగా ఉంది. అంటే సభను జయప్రదం చేసినందుకు మీరు వచ్చి జయప్రదం చాలా సంతోషం తెలియపరుస్తున్నాను. తర్వాత ఎవరో మన ఎవరో రమేష్, తర్వాత ప్రభుత్వం రమేష్. ఇది అలా పెట్టారు, ఇక్కడ కుర్చీ ఒకటే.